కాకువాయిలో శ్రీహంస రామాశ్రమములో అతి కొత్త జీవిత విధానానికి బీజాలు నాటబడుతున్నాయి. ఈ బీజాలు నాటేటప్పుడు సాధారణంగా ముందు భూమిని దున్ని అందులో ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు, ఎముకలు, ఇనుప ముక్కలు, గాజు ముక్కలు ఇవంతా కూడా పృథ్వీ శోధన అనేటటువంటి కార్యక్రమంలో చేస్తాం మనం. సాధారణంగా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ భూమిని పంట వేయటానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పరచడానికి కానీ ఈ రాబోయే 3 సంవత్సరాలలో భారతదేశము చాలా గొప్ప మార్పులకి లోనవబోతున్నది. ఇది మీరందరూ మనసులో ఉంచుకుని దానికి అనుగుణ్యంగా కనుక మీరు జీవించగలిగితే రాబోయేటటువంటి రోజులలో మీ కుటుంబాలే కాక మీ కుటుంబం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల జీవితాలలో అద్భుతమైనటువంటి, మీరు ఊహించలేనటువంటి మార్పులు జరుగుతాయి. కానీ 3 ఏళ్ళు మాత్రం కష్టపడాలి, మామూలు కష్టం కాదు, చాలా కష్టపడాలి. ఒకటి గ్యారంటీ ఏంటి అంటే మళ్ళీ భారతదేశము ప్రపంచంలో సర్వోత్కృష్టమైనటువంటి దేశముగా మారుతున్నది. ఇట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్. ఆల్రెడీ చాలా వ్యక్తుల యొక్క జీవితాలలో నెలకి 30-40 లక్షల రూపాయలు జీతాలుగా పొందేటటువంటి పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు చాలా కుటుంబాలలో. అది మీరు ఊహించుండరు 2 ఏళ్ల కిందట. 2 ఏళ్ల కిందట మీలో చాలా మంది ఇది ఊహించి ఉండరు. మీ పిల్లలు మాట్లాడితే అమెరికా, మాట్లాడితే స్విట్జర్లాండ్, ఒక్కళ్ళు ఇండియాలో ఉంటుంది, ఒక్కళ్ళు చాలా మంది కుటుంబాల్లో, మీ కుటుంబాల్లో ఉండకపోవచ్చు ప్రస్తుతం, కానీ భారతదేశంలో ఆ పరిస్థితి వచ్చేసింది. అంటే భారతదేశంలో పుట్టినటువంటి 20-22 ఏళ్ల యువకుడు ఖచ్చితంగా నెలకి 20-30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అతని భార్య కూడా 20-30 లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదిస్తుంది, నెలకి సంపాదించుకుంటుంది, సంవత్సరానికి కాదు. అలవాటు పడిపోయింది మా జీతాలతో తప్పు మాట వాడేశాం. అంటే నెలకు 50 లక్షల రూపాయలు రావటం అనేది ఒక కుటుంబానికి అది చాలా సహజమైనటువంటి ప్రక్రియగా మారింది అని చాలా మందికి తెలుసు. అది మహాలక్ష్మి సాధన మనం మొదలెట్టిన తర్వాత జరిగినటువంటి మార్పులు అని చాలా తక్కువ మంది గుర్తించుంటారు. అంటే మనం మహాలక్ష్మి సాధన చేయటం వల్ల ప్రపంచంలో ఈ మార్పు వచ్చిందా, లేకపోతే ప్రపంచంలో ఈ మార్పు రాబోతున్నది కనుక మనం మహాలక్ష్మి సాధన చేస్తున్నామా, ఇది అర్థం లేనటువంటి ప్రశ్న. ఎందుకంటే కోడి ముందా గుడ్డు ముందా అని అడిగామనుకోండి, మీ ఇష్టం. కోడిని చూసేవాళ్ళు గుడ్డు ముందంటారు, గుడ్డును చూసుకునేవాళ్ళు. ప్రశ్న ఏంటి అంటే ఆ పరిమాణము, ఆ పరిణామము మీ ముందే ఉన్నది. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో భారతదేశము మళ్లీ సస్య శ్యామలముగా ఉంటూ రత్నగర్భగా మారి ఆర్థికమైనటువంటి కష్టాలు కుటుంబంలో ఏ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఆంధ్రప్రదేశ్ వరకే ప్రస్తుతం గురువులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాని తర్వాత దేశం అంతా వ్యాపించటం కొన్ని నెలల పని. ఒకసారి ఒక విధానమైనటువంటి జీవిత విధానం అలవాటు పడిపోతే మిగతా వాళ్ళందరూ దాన్ని కాపీ కొడతారు. ఆ మార్పుకి తగిన బీజాలు ఇక్కడ వేయబడుతున్నాయన్నది గుర్తించండి. ఇది మామూలు ఆశ్రమము కాదు. అంచేత మీకు మామూలు ఆశ్రమంలో లాంటి పరిస్థితులు ఉండవు. చాలా మంది ఆలోచించే మామూలు ఆలోచనలు నేను ఆపలేను, కానీ వాళ్ళు మార్చుకోవాలి. మీ సాధారణమైనటువంటి అలవాట్లు గుర్తించవు. వివేకానంద దీనికి ఒక కథ చెప్తూ ఉండేవాడు, బావిలో కప్ప కథ. ఏంటి కథ అంటే, ఏదో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక బావిలో ఉన్నటువంటి కప్ప దగ్గరికి సముద్రంలో ఉన్నటువంటి ఒక కప్ప వచ్చింది. మరి సముద్రం నుంచి బావిలోకి ఎలా వచ్చిందో అన్నది నన్ను అడగకండి, నాకు తెలియదు. వివేకానంద ఆ విషయం చెప్పలేదు. బావిలో ఉన్న కప్ప సముద్రం నుంచి వచ్చినటువంటి కప్పని అడిగింది, మీ సముద్రం ఎంత పెద్దది అని. అంటే సముద్రం నుంచి వచ్చిన కప్ప ఏం చెప్పిందంటే, నువ్వు ఆ ప్రశ్న అడగబాక, నీకు చెప్పినా అర్థం కాదు. ఇక్కడ నుంచి కొంచెం గెంతింది అది బావిలో, ఇంత ఉంటుందా అంది. నీకు తెలియదని చెప్పానా అంటే కాదు అని. ఇంకా చాలా కష్టపడి బావిలో ఉన్న కప్ప ఈ చివరి నుంచి బావికి ఆ చివరి వరకు గెంతింది, ఇంత ఉంటుందా మీ సముద్రం అని. ఏమర్థమవుతుంది, సముద్రం ఎలా చెప్పాలి? కొంచెం అలాంటి పరిస్థితే నాది. అంటే నేను బావిలో కప్పనే కానీ ప్రమాదవశాత్తు సముద్రంలోకి ఒకసారి వెళ్ళి చూసి వచ్చా. ప్రమాదవశాత్తు నేను వెళ్ళి చూద్దామని అనుకోలేదు. అంచేత ఇప్పుడు అంటే ఇక్కడ మిమ్మల్ని బావిలో కప్ప సముద్రంలో కప్ప అని కాదు నేను పోల్చకండి. నేను మీరు ఊహించలేరు అది అని చెప్పడానికి చెప్తున్నాను. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అన్నది మీరు ఊహించలేరు. ఏమీ ఊహించలేరు అసలు. మరి ఈ విధమైనటువంటి విద్యా విధానం ఉండదు, ఈ విధమైనటువంటి పరీక్షలు ఉండవు, ఈ విధమైనటువంటి ఆరోగ్యాలు ఉండవు. మనిషికి రోగాలు వస్తే చాలా ఆశ్చర్యంగా చూసుకుంటారు, మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో అదేదో మారుమూల గ్రామంలోట ఒకడికి ఎవరికో జ్వరం వచ్చిందిట. అంటే జ్వరం అంటే ఏమిటి అని పిల్లలు అడుగుతారు, తెలియదు వాళ్ళకి జ్వరం అంటే ఏంటి. మరి అలాంటి రోజు మీరు ఊహించగలరా? మరి ఊహించండి. 3 సంవత్సరాలలో అటువంటి రోజులు గ్యారంటీగా వస్తాయి. రోగరహితమైనటువంటిది ఖచ్చితంగా వస్తుంది, అందులో డౌట్ ఏ లేదు. ప్రశ్న ఏంటి అంటే మీకు ఇంకా కూడా ఆ ఆలోచన విధానంలో మీరు జంప్ చేయలేకపోతున్నారు. కానీ ప్రపంచం జంప్ చేసేసింది. ఒకవైపు అల్లోపతి వైద్య విధానం ఉంది, రెండో వైపు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని ఎన్ని 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 రకాలైనటువంటి వైద్య విధానాలు బయటకు వస్తున్నాయో మీకు తెలియదు. మీరు ఊహించలేరు అసలు. ఎల్లోపతి మెడిసిన్స్ కంటే కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఎక్కువ కాస్ట్లీ. ఓ విశేషమైనటువంటి వైద్య విధానం ఉంది, గంటకి 5 లక్షల రూపాయలు తీసుకుంటాడు కూడా ఆ వైద్య విధానాలు. మీరు పేరు కూడా వినుండారు ఆ వైద్య విధానాన్ని. అది ఐన్స్టీన్ పేరు మీద వైద్య విధానం మొదలైంది. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, నాకు చాలా మంది చాలా గొప్పగా, మేము ఆ డాక్టర్ తెలుసు, మాకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఈ డాక్టర్లు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఈ డాక్టర్లు అలా ట్రీట్ చేశారు, ఈ డాక్టర్లు ఎలా ట్రీట్ చేశారు. నా మొహం వాళ్ళకేమీ రాదు. అది చెప్పే దమ్ము నాకు ఎందుకు ఉంది అంటే, నేను బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ పిల్లలకి పాఠాలు చెప్పాను. ఇంకా ఆ సబ్జెక్ట్ నాకు వచ్చు, రానివాణ్ణి కాదు. వాళ్ళు ఏం చేయగలరు అంటే, ఆపరేషన్ చాలా బాగా చేయగలరు, అందులో డౌట్ ఏం లేదు. అంటే ఏ రోగికి అయితే కోత కొయ్యాలో, ఇంకా వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే జోహార్లు, అందులో గొప్ప, వాళ్ళ గొప్పతనానికి ఏదైనా మార్చేయచ్చు. వాళ్ళు హృదయాన్ని మార్చేయగలరు, లివర్ ని మార్చేయగలరు, చేతులు కాళ్ళు దేన్నైనా మార్చేయగలరు వాళ్ళు, అంతవరకే చేయగలరు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ శరీరాన్ని ఆరోగ్యకరమైనటువంటి బండి ఎక్కించాలి అంటే వాళ్ళకి చేత కాదు. వాళ్ళు ఇచ్చేటటువంటి మందులతో వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఈనాడు అమెరికాలో వచ్చేటటువంటి 90% రోగాలు వాళ్లే ఒప్పుకుంటున్నారు మేము ఇచ్చే మందుల వల్ల వస్తున్నాయి. డైరెక్ట్ గా రాస్తున్నారు, మీరు ఏ డాక్టర్నైనా అడగండి. రోగాలు అమెరికాలో 100 రోగాలు ఉంటే, 100 రోగం వచ్చి ఉంటే అందులో 90 రోగం ఎందువల్ల వచ్చింది అంటే డాక్టర్లు ఇచ్చిన మందు వల్ల. వాళ్ళే ఒప్పుకుంటున్నారు అది, కానీ ఇవ్వక తప్పదు అది వేరే విషయం. ఇంత చెప్పినా నాకు ఏదైనా బాధ వస్తే నేను ఇంగ్లీష్ మందులే వాడతా. ఇంకంటే ఆల్టర్నేటివ్ సిస్టమ్ లేదు. అటువంటి విద్యారంగంలో ఆల్టర్నేటివ్ సిస్టమ్, వైద్య రంగంలో ఆల్టర్నేటివ్ సిస్టమ్, పొలిటిక్స్ రాజనీతిజ్ఞుల కుటుంబంలో రాజనీతిలో ఆల్టర్నేటివ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇవాళ మీరు చేయబోయేటటువంటి యజ్ఞ విధానంలో ఉన్నాయి, బీజ రూపంలో ఉన్నాయి అది గుర్తుంచుకోండి. అంటే ఇవాళ మీరు చేస్తున్నటువంటి యజ్ఞము వల్ల రాబోయే రోజులలో ఉండేటటువంటి విద్యా విధానము బీజ రూపంలో ఇక్కడ ఉన్నది, వైద్య విధానము కూడా బీజ రూపంలో ఉన్నది. రాజనీతి శాసన వ్యవస్థ ఎలా ఉండాలి దేశాన్ని అది కూడా బీజ రూపంలో ఇందులో ఉన్నది. మీరు ఏది కావలసిన ఈ యజ్ఞ విధానంలో బీజ రూపంలో అన్ని ఉన్నాయి. మరి దీనికి అథారిటీ ఏంటి అన్నీ ఉన్నాయని చెప్పడానికి భగవద్గీత అథారిటీ. సహయజ్ఞ ప్రజా సృష్టివ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్క్విష్ట కామధు. నీ కోరికలు తీర్చుకోవాలి అంటే యజ్ఞాన్ని ఆశ్రయించు. మనము పిచ్చివాళ్లలాగా యజ్ఞాన్ని వదులుకుని ఎక్కడెక్కడో పరిగెడుతున్నాం. ఇంటిలో కూర్చుని ఈ యజ్ఞ విధానాన్ని మీరు చేసుకుంటూ ఉంటే పద్ధతిగా చాలా చాలా ఫలితాలు వస్తాయి. ఆ యజ్ఞ విధానం పేరు ఏంటి అంటే గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞము. ఈ పేరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరనుకునేటటువంటి గాయత్రి, మీరనుకునేటటువంటి లలిత, మీరనుకునేటటువంటి భాగవతం ఇది కాదు. పేరది సుబ్బారావు అనే పేరుంటుంది, వాళ్ళు యాక్టర్ అయినా కావచ్చు, డాక్టర్ అయినా కావచ్చు, ఏ రానటువంటి వాడైనా కావచ్చు, లేకపోతే మాఫియా లీడర్ కావచ్చు, ఏదైనా కావచ్చు కదా. అలాగే ఈ గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞాన్ని ప్రతి ఆదివారము మీరు చేసుకుంటూ ఉంటే ఎవరి ఇళ్లలో ఈ యజ్ఞం జరుగుతుందో వాళ్లే మీకు చెప్తారు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి అనుభవాలు, ఎలా మార్పులు వచ్చాయో వాళ్ళ జీవితంలో. కానీ ఆ మార్పుని గమనించగలగాలి మీరు, ఆ మార్పుని చూడగలగాలి మీరు. ఎందుకంటే మొట్టమొదట వచ్చేటటువంటి మార్పు ఏంటంటే మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మీరు ఆలోచించేటటువంటి విధానంలో మార్పు మీకు తెలియదు, మీ పక్కవాడికి తెలుస్తుంది. ఇదివరకు వీడు ఇలా అనేవాడే, ఇప్పుడు అలా అంటలేదే, వీడు ఇంకోలాగా ప్రవర్తిస్తున్నాడే, వీడి మాటలలో ఏదో దమ్ము ఉన్నదే, వీడి వెనకాతల ఏదో పెద్ద శక్తి పనిచేస్తున్నట్టు ఉన్నదే అని పక్క వాళ్ళకి తెలుస్తుంది. వచ్చిన తమాషా అది. ఈ యజ్ఞ ఫలితాలు మీకు కనిపించవు, ఎందుకంటే మీరు మారిపోయారు కదా. మారిపోయిన వాడికి వాడు మారిపోయాను అని తెలిస్తే అర్థం ఏంటి, వాడు మారలేదు అని అర్థం. అంటే నన్ను చాలా మంది అడుగుతారు మాస్టర్ మేము మారామా అని, మీకు తెలియదు, మీ స్నేహితులకి తెలుస్తుంది, మీ బంధువులకి తెలుస్తుంది, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది వీడిలో విశేషమైనటువంటి మార్పు వచ్చింది. మరి గమనించదగ్గ మార్పు వస్తుంది. ఏమిటి గమనించదగ్గ మార్పులు మీకు మొట్టమొదట వచ్చేది? మొట్టమొదట మీలో గాయత్రి యొక్క ప్రభావం కనిపించటం మొదలెడుతుంది, సద్బుద్ధి రావటం మొదలెడుతుంది. సద్బుద్ధి అంటే ఏంటో చాలా మందికి తెలియదు. మీరేమనుకుంటారు అంటే గాయత్రి చేస్తే డబ్బులు వచ్చేస్తాయని, రావణాసురుడి కంటే ఎక్కువ డబ్బులు ఉన్నవాడు ప్రపంచంలో ఎవడైనా ఉంటాడని నేను అనుకోను. మీరు అనుకుంటే అనుకోవచ్చు, కానీ రావణాసురుణ్ణి మించినటువంటి డబ్బు ఉన్నవాడు ఎప్పుడైనా ఉంటాడా ఇంకా ప్రపంచంలో? మరి రాడు. ఎప్పుడో త్రేతాయుగంలో వచ్చాడు. మొత్తం లంకా నగరమే బంగారమైనటువంటి లంకా నగరం వాడికి. 125,000 మంది మనవలు ఉండేవారు వాళ్ళకి. ప్రతి వాడికి బంగారు మేడే. మేడంటే మేడ, మళ్ళా గదో ఏదో బంగారంతో చేసింది కాదు. కానీ ఆ డబ్బున్న వాడిని ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు మీరు? ఆ రామనవమి వచ్చేసరికల్లా వాడి బొమ్మని పెట్టి ఏం చేస్తాం? ముద్దు పెట్టుకుంటావా? ఏం చేస్తాం? వాడి బొమ్మని పెట్టి కాల్చి పారేస్తాం. చేత నేను గాయత్రి చేస్తే నాకు డబ్బు ఎంత వచ్చింది అని ఆలోచిస్తే మీకేం అర్థం కాలే. మీ దగ్గరికి మీకు ఎంత డబ్బు అవసరమో అంత డబ్బు ప్రతి క్షణము వస్తుంది అన్నది గ్యారంటీ. రెండింటికి తేడా అర్థమైందా? గురువులు పని చేస్తూ ఉంటారు, సత్యసాయిబాబా కానీ సిద్ధి సాయిబాబా కానీ, వాళ్ళ జేబులో ఎంత డబ్బు ఉంటుంది? కానీ 600 కోట్లు పెట్టి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేద్దామంటే గవర్నమెంట్ చేయలేదు కానీ వాళ్ళు చేయగలుగుతారు. తేడా అర్థమైందా? నేను ఆ డబ్బు గురించి మాట్లాడుతున్నాను. నీ కుటుంబానికి నువ్వు ఎంత ఇస్తావు? నీకు కాస్త దగ్గు రాగానే అమ్మయ్య వీడు చచ్చిపోబోతున్నాడు, ఆస్తంతా మాదవుతుంది అనుకునేటటువంటి వాళ్ళే మీ బంధువులందరూ కూడా. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఎందుకంటే నా దగ్గరకు వచ్చి చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇంతకీ మాస్టారు ఈ సంగతి అంతా పక్కన పెట్టండి, మా ముసలాడు ఉన్నాడు కదా ఇప్పుడు వెళ్తాడు, నాకు తెలియదయ్యా బాబు ఎప్పుడు పోతాడు. అర్థమైందా? సద్బుద్ధి అంటే ఏంటో, నువ్వు ఆర్జించిన డబ్బు వల్ల మీరు చేసుకున్న ఘనకార్యం ఏంటంటే అందరూ దండం పెట్టుకుంటారు దేవుడికి కుటుంబంలో. ఎందుకు? వీడు పోవాలండి. మరి అదేం బుద్ధి అది? మా వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు సుఖంగా బతకాలి అని కోరిక ఉండదు. సద్బుద్ధి వస్తుంది ముందు గాయత్రి మంత్రంతో. అన్నిటికంటే ముందు ఏంటి అంటే కలిసి జీవించగలిగేటటువంటి విధానం వస్తుంది. ఇప్పుడు మీరు చూసుకోండి, ఏ కుటుంబంలో కూడా ఎవరు కలిసి బతకలేకపోతున్నారు. మీరు ఏం చెప్పినా నేను ఎందుకు నమ్మను అంటే, నేను కళ్ళారా వాళ్ళ బాధలు చూస్తున్నాను. చాలా మంది ఆనెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టర్ మేము ఎంత ట్రై చేసినా ఎందుకు ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాం మాస్టర్. ఏదన్నా ఆయన అలా అంటాడు, నేను ఇలా అంటాను, నేను ఇలా అంటాను, ఆయన అలా అంటాడు. పోనీ పిల్లలైనా మాట వింటారా? పరిస్థితి అర్థం చేసుకోండి. ఇది ఒక కుటుంబ సమస్య కాదు, మీ అందరి సమస్య అని నాకు తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ప్రతి కుటుంబంలోనే ఇదే సమస్య. మొట్టమొదటి ఏంటి అంటే ఆర్థికంగా వంతులు లేవు. మేము ఎంత అనుకుంటున్నామో దానికి కావలసినటువంటి వనరులు రావటం లేదు. రెండవది ఏంటి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కలిసి మెలిసి ఉంటున్నా అవగాహన లేదు. పిల్లలకి తండ్రి మీద లేదు, తండ్రికి పిల్లల మీద లేదు, పిల్లలకి వాళ్ళల్లో వాళ్ళకి లేదు, ఏ విధమైనటువంటి అవగాహన లేదు. మూడవది ఇంకా చాలా ప్రమాదకరమైనటువంటి అవగాహన రాహిత్యము మన కుటుంబాలలో ఉన్నది. అది మీరు అసలు ఒక రాష్ట్రంలో జీవించి ఉంటున్నారు, ఒక దేశంలో జీవించి ఉంటున్నారు మీరు. ఆ దేశము కనుక సుభిక్షంగా ఉండకపోతే, ఆ దేశములో కనుక శాంతి భద్రతలు ఉండకపోతే మీరు ఎంత డబ్బు సంపాదించినా, మీరు ఎంత కలిసిమెలిసి ఉన్నా వేస్ట్ అన్నది అర్థం అవటం లేదు. మీకు అర్థమవుతుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్నారని? మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు హైదరాబాద్లో జీవిస్తున్నారని? మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను కాకువాయిలో జీవిస్తున్నానని? నా ప్రశ్న అర్థమైందో లేదో చాలా మందికి నా ప్రశ్న అర్థం కూడా కాదు. ఎంతమంది చెప్పారు ఇంతకు మీరు ఏమంటున్నారు మాస్టారు అని. నేను భలే ఆనందించేసి అమ్మయ్య తెలుగులో కూడా తెలుగు వాళ్ళకి అర్థం కాకుండా నేను చెప్పగలిగాను అని ఆనందిస్తాను. అంతకంటే ఏం చేయగలను? మీకు మొట్టమొదట మీకు ఉండవలసినటువంటి బుద్ధి ఏంటి అంటే, మనము భారతదేశంలో ఉన్నాము, భారతదేశంతో ఎదుగుతాము, భారతదేశంతో తగ్గుతాము అని బాధ లేదు. అసలు దేశం గురించి ఆలోచనే లేదు. సరే పోనీ, దేశం చాలా పెద్ద భూభాగం. ఎవడో ఓ గాంధీ, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఏదో పిచ్చివాళ్ళు దేశం కోసం ఆలోచించారు. నెహ్రూ లాంటి ఫ్యామిలీ, కోటీశ్వర్లు ఆ కాలంలోనే. ఈ కాలంలో కోటీశ్వర్లు కాదు వాళ్ళు. ఎందుకు ఆ కాలంలోనే అంటున్నానంటే, ఆ కాలంలో రూపాయి విలువ ఎంతో మీకు తెలుసు, ఇప్పుడులా కాదు. మా తాతగారికి సబ్ ఇన్స్పెక్టర్ గా అప్పుడు పనిచేస్తూ ఉంటే 32 రూపాయలు వచ్చేవి నెలకి. నెలకి ఎన్ని రూపాయలు? 32 రూపాయలు వచ్చేవి. 6 మేనత్తల్ని, 12 పిల్లల్ని పోషించిన నెలకి 6 రూపాయలు మిగిలేవిట. ఇప్పుడు అంతమందిని పోషించండి మీరు, అసలు అసలు కలిసే ఉండరు. పోషించే సంగతి వదిలేయండి. ఆ కాలంలో రూపాయికి అంత విలువ. నెలకి 32 రూపాయలు వస్తే 20 మంది దాని మీద తిన్నా, ఇంటెద్దులు పోను, నౌకర్లకు ఇచ్చేటటువంటిది స్కూల్ ఫీజు అంతా పోయినా కూడా 6 రూపాయలు మిగిలేట. ఆ రోజుల్లో నెహ్రూ ఫ్యామిలీ యొక్క బట్టలు ఉతికి ఆరేసుకోవటానికి పేరిస్ వెళ్ళి వచ్చేవి. అంటే అర్థమైందా మీకు? వీళ్ళు కాదు, పేరిస్ వెళ్ళి వచ్చేది. మార్చిపోయిన బట్టలు ఉంటాయి కదా, ఇవి లాండ్రీ. అప్పుడు లాండ్రీ ఉండేది కాదు ఎక్కడ. చేత లాండ్రీ ఎక్కడుంది అంటే పేరిస్ లో ఉంది. అంచేత ఇక్కడ ఢిల్లీలో విమానంలో వాళ్ళు బట్టలు పెడితే అక్కడికి వెళ్ళి 2వ రోజు ఉతికి ఆరేసి ప్రెస్ చేసి సాయంత్రం వచ్చేది. అంటే వాళ్ళకి ఎంత డబ్బుందో మీరు ఊహించుకున్నారు. అటువంటి పిచ్చివాళ్ళు పిచ్చివాళ్ళని అనాలి. ఏం చేశారు? భారతదేశం స్వాతంత్రం కోసం జైలుకి పోయారు. మామూలుగా వెళ్ళలేదు జైలుకి, జర్రెలు తేళ్లు వదిలేవాళ్ళట ఆ జైల్లో. ఒక్కడిని బంధించి నెహ్రూని, అంత డబ్బు ఉన్నటువంటి వాడు, బ్రిటిషర్స్ అందరూ ఆయన ఫ్రెండ్స్. మీకు తెలుసునో తెలియదు, మౌంట్ బ్యాటన్ వాళ్ళ ఫ్యామిలీస్, జవహర్లాల్ నెహ్రూకి చాలా దగ్గర స్నేహం ఉండేది. బంధుత్వానికి దగ్గర వెళ్ళినంత స్నేహం అనుకునేవారు ఆ కాలంలో. అటువంటి వాడు వాళ్ళకెదురు తిరిగి నేను చచ్చిపోతే చచ్చిపోతాను అని చెప్పి దేశం కోసం జైల్లో, దాన్ని సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఒంటరిగా పెట్టడం. ఎందుకంటే తెలివి ఉన్న వాడికి వాడికి ఒంటరిగా పెడితే పిచ్చెక్కుతుంది. నెహ్రూ తెలివైన వాడే కదా, అంటే మరి నీ దృష్టిలో కాడేమో. ఎందుకంటే దేశ స్వాతంత్రం కోసం ఎవడైనా అంత డబ్బులు వదులుకుని చేస్తారా? చేయకూడదు కదా, అంతట పిచ్చివాడేనే. కానీ బ్రిటిషర్స్ ఏమనుకున్నారు అంటే వాడు తెలివైన వాడు అని. తేళ్లు జరులు వదిలితే అవి కుడితే ఆ బాధ భరించటానికి డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం రాసుకున్నాడు జైల్లో ఏడుస్తూ కూర్చోలే. ఆ టైంలో ఆ నెహ్రూ అలాంటి పని చేయటం వల్ల ఈనాడు ఆ నెహ్రూ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళే ప్రైమ్ మినిస్టర్స్ అని అర్థమవుతుందా లేదా మీకు? మీరు నమ్మితే అంట, నమ్మకపోతే అంట, జరుగుతున్న సత్యం అది. ఏ పార్టీ పవర్లో ఉన్నా మీరు అనుకుంటూ ఉండొచ్చు బీజేపీ పవర్లో ఉంది, అది పవర్లో ఉంది, అది పవర్లో ఉంది అని గ్యారంటీగా ఈనాటికి కూడా నెహ్రూ ఫ్యామిలీ దేశాన్ని రూల్ చేసి ఇంకా చేస్తుంది కూడా. వాళ్ళు నాటుకున్నది అది. ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 3 సంవత్సరాలు మీరు ఇలా నాటుకోగలిగితే మీ కుటుంబాలు కూడా అంత పైకి లేస్తాయి. దేశాన్ని కాదు, భారతదేశాన్ని కాదు మీరు నిర్ణయించేది, ప్రపంచ భవిష్యత్తును నిర్ణయిస్తారు. మరి ఆ దమ్మున్నటువంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే, నేను చెప్పింది మీకు అర్థం అవుతే, మీ పిల్లలకి కాస్త ఇది నేర్పండి. కొంచెము ముందు దేశము ముఖ్యము మనకి. దేశ ప్రేమ అన్నది నువ్వు ప్రాణాలు ఇచ్చేయక్కర్లే అయినాడు. అప్పుడైతే ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు నువ్వు దేశం కోసం పాటుపడతానంటే నిన్ను నెత్తి మీద పెట్టుకుంటారు మనుషులు. ప్రాణాలు ఏం తీసుకెళ్ళక్కర్లేదు, ఏమీ తీయక్కర్లేదు. భావార్థం అవుతుంది. అసలు మొట్టమొదట గాయత్రి ఈ సద్బుద్ధి ఇస్తుంది నీకు, అవసరాన్ని గుర్తించగలిగేటటువంటి సద్బుద్ధి. నిన్న గుంటూరులో వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడుతున్నాను నేను, మా కాలేజీ స్నేహితులు కొంతమంది వచ్చారు. వచ్చేమన్నారంటే, రామకృష్ణ నువ్వు ఒక మాట చెప్పావు మేము వెళ్ళలేదు, ఇప్పుడు మేము చాలాసార్లు అనుకుంటాం నీ మాట వినింటే బాగుండేది అని. ఏదో కాలేజీ ఎలా పెట్టుకోవాలి, ఏ కాలేజీ పెట్టుకుంటే మంచిది అని ఫార్మసీ కాలేజీ గురించి 20 ఏళ్ల కిందట చెప్పాను నేను. ఎవడు ఫార్మసీ కాలేజీ పెట్టుకుంటాడో వాడు కోటీశ్వరుడు అవుతాడు అని. ఆ టైం అప్పుడు ఇద్దరు ముగ్గురు పెట్టుకున్నారు. అందులో ఆ ముగ్గురులో ఇద్దరు మా కాలేజీ నా ఫ్రెండ్స్, అందరూ వాళ్ళని కాకులు పొడిచినట్టు పొడిచారు. బుద్ధి ఉందా ఏమైనా, లెక్కలేదు ఉద్యోగం వదులుకుని, మందుల దుకాణం పెట్టుకునే విద్య నేర్పుతావా, ఫార్మసిస్ట్ అంటే నీకు తెలుసు కదా మందుల దుకాణం పెట్టుకునే, వాళ్ళు అలా అనేవాళ్ళు. వాళ్ళిద్దరూ వచ్చి నా దగ్గర రాత్రిళ్ళు, మరి ఇలా అంటున్నారు రామకృష్ణ నువ్వేమో ఇలా అన్నాయేమో నాకు తెలియదయ్యా, నేను అనుకుంటున్నాను అది చాలా మంచిదని. అంతకంటే నేను మాత్రం ఏం చెప్పగలను, నీ నమ్మకం మీది, వద్దంటే మానేయండి, నెల ఉద్యోగంలో జాయిన్ అయిపోండి. ఆ ముగ్గురులో ఒకడు ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు, మళ్ళీ ఇద్దరు జాయిన్ అవ్వలే. నిన్న మొన్న ఫిలాసఫికల్ సొసైటీ మీటింగ్ వెళ్తే ఆ ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. ఒకడు ఏడుస్తూ వచ్చాడు, ఇద్దరు ఏడుస్తున్నవాడు ఎవడు ఆ రోజు. ఇందుకే చెప్తున్నాను, మీకు తెలియకపోతే ఏదైనా ఒక విషయము తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వినాలా. అది మొట్టమొదటి గాంధీ ఇచ్చిన పిలుపు కొంతమంది విన్నారు, వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఇప్పటికీ కూడా గాంధీగిరి చాలా ఇంపార్టెంట్. మేము సీడీ ఒకటి చూపిస్తానని చెప్పాను, కానీ ఇంతమందికి ఎక్కడి నుంచి చూపించేది నేను. కానీ ఆ మాట విని తెచ్చిన వాళ్ళకి మాత్రం నేను చాలా ఇష్టపడతాను. అంటే నా కోరిక అర్థం చేసుకుని వాళ్ళు సీడీ తెచ్చారు. పాయింట్ ఎందుకు చెప్తున్నాను అర్థమైందా, దేశం గురించి ఆలోచించండి అలా ముందు. మీరు దేశం గురించి మీరు ఆలోచించకపోతే, మీరు ఆలోచించకపోయినంత మాత్రాన దేశం యొక్క భవిష్యత్తు చాలా గొప్ప గొప్ప వాళ్ళ చేతిలో ఉన్నది. ఓ షిర్డి సాయి చేతిలో ఉంది, ఓ వెంకయ్య స్వామి చేతిలో ఉంది, ఇప్పుడు మీరు కూర్చున్న స్థలం అంతా కూడా మీకే తెలియదు. వెంకయ్య స్వామి తన చిన్న చిన్న నాగజముడు, నాగజముడేనా చెట్టు ఇలా ముళ్ళు 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 దాన్ని కోసి ముక్కలు ముక్కలుగా కొలిచాడు ఈ ఏరియా మొత్తాన్ని. ఆ ఏరియాలో ఉన్నారు, ఏం కొలిచాడో మీకు తెలియదు. పిచ్చివాడు అనుకున్నారు మీరు, అనుకున్నంత మాత్రాన ఆయన పిచ్చివాడు అయిపోడు. ఆయన పేరు మీద కొన్ని వేల మంది ఈనాడు తినగలుగుతున్నారు భోజనం. తెలుసా అన్నదానం ఆయన పేరు మీద, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టయ్యా అన్నాడు ఆయన ఎప్పుడో. ఇప్పుడు లేడు ఆయన, 84లో శరీరం వదిలేశాడు. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన ఆ మాటని పట్టుకుని కొన్ని వేల మంది భోజనం చేయగలుగుతున్నారంటే ఆ మాటలో ఉన్నటువంటి శక్తి అర్థమవుతుందా? అలాంటి వాళ్ళ చేతిలో ఉంది భారతదేశం యొక్క భవితవ్యత. మీ చేతిలో ఉందనుకుంటే ఎప్పుడో గంగలో దిగిపోయి ఉండేవాళ్ళం, వాళ్ళ చేతిలో ఉంది. కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నాను, అటువంటి గొప్ప వాళ్ళ చేతిలో భారతదేశం ఉన్నప్పుడు వాళ్ళు ఇదిలా జరగబోయేది, 3 సంవత్సరాలలో భారతదేశము ప్రపంచానికి జగద్గురువుగా మారి తీరుతుంది. నీకు నచ్చితే అంటే, నీకు నచ్చకపోతే అంటే, ఎలా అవుతుంది అనుకుంటే, 1947 జనవరి వరకు కూడా ఎవరికి తెలియదు భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది. కానీ అరవిందుల వారు 1920లో చెప్పారు, ఇంకొక 25 సంవత్సరాలలో భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎవరికిచ్చాడు గ్యారంటీ? ఆయన శిష్యుడు ఒకతను దేశం యొక్క రాజనీతిలో చాలా యాక్టివ్గా పాలు పంచుకుంటున్నాడు. ఆయన వచ్చాడు అరవిందో దగ్గరికి పాండిచ్చేరికి, ఏంటి మీరు యోగిలా కూర్చున్నారు, భారతదేశానికి మీలాంటి యోగులు కావాలి, కార్యకర్తలు కావాలి, పనిచేసేవాళ్ళు కావాలి, మీరేమో ఇక్కడ కూర్చున్నారు యోగిగా, మరి మాకు ఎలాగా మార్గదర్శనం అంటే, నీకెందుకయ్యా బాబు, భారతదేశానికి నేను స్వాతంత్రం ఇచ్చేశాను. ఆ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, శ్రీ అరవిందో ఏం చెప్పాడు, భారతదేశానికి నేను స్వాతంత్రం ఇచ్చేశాను, డేట్ కూడా ఫిక్స్ చేశాను, 25 సంవత్సరాల్లో భారతదేశం స్వాతంత్రం అయిపోతుంది. కానీ అయిపోయిన తర్వాత పిచ్చి కుక్కల్లాగా మీరు కొట్టుకు చస్తారు. దాన్ని కనుక మీరు ఆపుకోలేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా ఏమీ లాభం లేదు. ఇప్పుడు పరిస్థితి అదే కదా, స్వాతంత్రం వచ్చింది కానీ ఏం స్వాతంత్రం, ఏంటి పనికిరాని స్వాతంత్రం. కానీ ఋషులు మహాత్ములు ఏం చెప్తున్నారు అంటే, ఇంకొక 3 సంవత్సరాలలో మొత్తము ప్రపంచము ఒకటైపోతుంది. ఇన్ని దేశాలు ఉండవు అప్పుడు. భారతదేశంలో రాష్ట్రాలు ఎలా ఉన్నాయో పృథ్వీలో ఈ దేశాలన్నీ రాష్ట్రాలుగా మారిపోతాయి. 3 సంవత్సరాల్లో మారిపోతాయి. ఎందుకు 3 సంవత్సరాల్లో? ఒక రోజులో మారిపోవచ్చు. దేశాల్లో ఉన్నటువంటి నేతలందరూ కలిసి, ఓకే ఇవాళ నుంచి మనం యుఎన్ఓగా జీవిద్దాం, ఇవాళ నుంచి మన పోలీస్ వ్యవస్థలు అవన్నీ కలిసిపోతాయి, ఇచ్చేపడుతున్నాయి, ఒక కాగితం మీద సంతకం పెట్టుకుంటే చాలు, సద్బుద్ధి వస్తే చాలు. మిమ్మల్ని 3 సంవత్సరాల పాటు నేను కోరుకుంటుంది ఏంటి అంటే, ఆ సద్బుద్ధిదాయకమైనటువంటి గాయత్రీ మంత్రాన్ని అంతరిక్షంలోకి పంపించండి. మీరు అంతకంటే ఏమీ చేయక్కర్లే, ఆ గాయత్రీ మంత్రాన్ని ఈ దృష్టికోణంతో ఉపయోగించండి. ఈ దృష్టికోణం కనుక మీకు స్పష్టంగా లేకపోతే ఎంత గాయత్రీ మంత్రం చేసినా వేస్తే. డబ్బు ఉంటే సరిపోదు కదా బ్యాంకులో. మీరు చెక్ బుక్ మీద ఎవరికి ఇవ్వాలో పేరు రాయాలి. పేరు రాసినా సరిపోదు, కింద సంతకం పెట్టాలి. సంతకం లేకుండా వితౌట్ సంతకం నేను ఇచ్చేస్తాను చెక్ బుక్ అంటే ఏం లాభం లేదు. అంచేత ఇవి రెండు చేయాలి. మీరు గాయత్రీ మంత్రం చేయాలి. ఈ గాయత్రీ మంత్రము దేశము యొక్క ఉన్నతి కొరకు ఇస్తున్నాము అనేటటువంటి భావన కావాలి. అలాంటి గాయత్రి చేసేవాళ్ళు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు. కేవలము రోజుకి 10 నిమిషాలు ఆ పని చేస్తే చాలు, అంతకంటే ఎక్కువ ఎవరు అడగటం లేదు మిమ్మల్ని. రోజుకి 10 నిమిషాలు మేము దేశం కోసం ఇవ్వలేనటువంటి వ్యక్తి, మీరు ఆలోచించుకోండి ఆ వ్యక్తిని. మీరు మిమ్మల్ని మీరు ఏమనుకుంటారు, ఇతరులు ఏమంటారు మీరు నిర్ణయించుకోండి. మీ పేరు నేనేం చెప్పను, కానీ నాకు మాత్రం చాలా బాధ చేస్తుంది. 3 సంవత్సరాలలో ప్రపంచ భవిష్యత్తు మార్చివేసేటటువంటి దేశం, ఆ దేశంలో మీరు కనుక రోజుకి ఇవాళ నుంచి అయినా 10 నిమిషాల పాటు గాయత్రి చేస్తే మీ పేరు అందులో నమోదైపోతుంది. నమోదైపోతే 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో చూడండి. మీరు మీరే ఊహించుకోండి ఏమవుతుందో. రెండోది ఏం చెప్పాను, లలిత. లలిత అంటే మళ్ళీ మీరు ఏదో లలితాదేవి అంటారు. ఆ లలితాదేవి గురించి నేను మాట్లాడటం లేదు. నేను మీలో ఉన్నటువంటి లలిత గురించి మాట్లాడుతున్నాను. మీలో ఉన్నటువంటి సద్బుద్ధితో మీరు ఎలాగైతే గాయత్రి కనీసం రోజుకి 10 నిమిషాలు చేసుకోండి అని చెప్తున్నాను, అలాగే ఆ సద్బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక పని చేయండి. దేవ కార్య సముద్యత. మీ పని మీరు ఎలాగో చేసుకుంటున్నారు. మన తింటానికి కావాల్సింది, మన కుటుంబానికి కావాల్సింది ఎలాగో మనం చేస్తూనే ఉన్నాం. కనీసము రోజుకి 1 గంట సేపు దేవతల పనికి వినియోగించండి, దైవీ కార్యక్రమాలకి వినియోగించండి. ఏ దైవీ కార్యక్రమాలు? ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం, అలాంటి చిన్న చిన్న పనులు నాకు నచ్చవు. నేను చెప్పే కదా, నేను కొంచెం నాకు ఆశ చాలా ఎక్కువ. చిన్న చిన్న పనులు అసలు నేను ముట్టుకోను. నేనేం కోరుకుంటాను అంటే, ఏదైనా నా పేరు ఎవరి పక్కనైనా ఉంటే హనుమంతుడి కంటే 1 స్టెప్ పైన నా పేరు ఉండాలి, కానీ హనుమంతుడి కంటే కింద ఉంటే నేను ఒప్పుకోను. నా కోరిక అది. ఇంచేత హనుమంతుడు ఎవరు పనిచేశాడు? రాముడు పనిచేశాడు. 1 రాముడు పనిచేశాడు. అర్జునుడు ఎవరు పనిచేశాడు? 1 కృష్ణుడు పనిచేశాడు. నాకు మీ నుంచి చాలా చాలా ఆశలు ఉన్నాయి. మనం గురువులు అందరి పని చేద్దాం. ఒక గురువు పని కాదు, అందరు గురువులు పని చేద్దాం. చేయవచ్చు, చేయటానికి మార్గాలున్నాయి, చేయటానికి విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాన్ని నేర్పేటట్టు వంటి శక్తి పేరు లలిత. అంటే మీ పేరు ఎవరితో పోల్చబడుతుంది అంటే హనుమంతుడితో పోల్చబడుతుంది, అర్జునుడితో పోల్చబడుతుంది. దైవీ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి గురువుల యొక్క పని అంటే సిద్ధిసాయి పని చేయండి. మీరు సత్యసాయి పని చేయండి. శ్రీరామకృష్ణ పరమహంస పని చేయండి, వివేకానంద చెప్పినటువంటి పని చేయండి, శ్రీ అరబిందో చెప్పినటువంటి పని చేయండి, శ్రీరామశర్మ ఆచార్య చెప్పినటువంటి పని చేయండి. ఈ మహానుభావుల పని అంతా కూడా మీరు ఎలా చేయవచ్చో చెప్పటానికి నేను రెడీగా ఉన్నాను. కానీ పని చేస్తే మీరు ఏ విధంగానూ హనుమంతుడు అర్జునుడు కంటే తక్కువ వాళ్ళు కారు, అంతకంటే చాలా గొప్పవాళ్ళు అవుతారు అన్నది అర్థం చేసుకోండి. అది కావాలి నాకు, అటువంటి వ్యక్తులు కావాలి. కానీ ఎన్ని సంవత్సరాల పాటు నేను అడుగుతున్నాను? 3 సంవత్సరాలు. ఇన్నాళ్ళు మీరు జీవించినటువంటి జీవితంతో మీరు ఏం పొందారో మీకు తెలుస్తుంది కదా. భవిష్యత్తులో మంచి ఉద్యోగం వస్తుంది అంటే ఈనాడు చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ మంచి ఉద్యోగానికి కావలసినటువంటి చదువు చదవటానికి చాలా మంది తయారవుతారు అన్న దాంట్లో నాకు డౌట్ లేదు. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న దానికంటే రెట్టింపు మీరు సంపాదించగలరు అనే గ్యారంటీ ఉంటే మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పని గ్యారంటీగా వదిలేస్తారు? దానికి కావలసినటువంటి చదువుకోవటానికి కావలసినటువంటి పని నేర్చుకోవటానికి ఎంత టైం అయినా ఇవ్వటానికి రెడీ అవుతారు మీరు? నేను దేనికి టైం అడుగుతున్నాను? నేను మిమ్మల్ని రోజుకి 1 గంట ఎటువంటి పని చేయటానికి? హనుమంతుడు అర్జునుడు వీళ్ళందరూ కలిపి చేసినటువంటి పని కంటే చాలా గొప్ప పని మీ చేత చేయించటానికి రెడీ అవుతున్నాను. రోజుకి 1 గంట ఇస్తే చాలు మీరు. దీని తర్వాత భాగవతం. ఈ భాగవతం ఎందుకు అంటే ఇంజనీర్ ఎలా జీవించాలి అంటే వాడు జీవించే విధానం ఒకలా ఉంటుంది, డాక్టర్ ఎలా జీవించాలి వాడు జీవించే విధానం ఒకలా ఉంటుంది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండొచ్చు, ఒక ఇంజనీర్ ఉండొచ్చు, ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి డాక్టర్ అవ్వచ్చు. డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఇంజనీర్ దగ్గరికి ఇల్లు కట్టుకునే వాళ్ళు వస్తూ ఉంటారు, వీళ్ళిద్దరికి మధ్య ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు. అలాగే దేశాన్ని ప్రేమిస్తూ సద్బుద్ధితో దైవీ కార్యాలను గురు ప్రణాళిక అనుగుణంగా చేసేటటువంటి వాళ్ళు ఎలా జీవించాలి అనేటటువంటి దానికి భాగవతం సవాదిస్తుంది. భాగవతంలో శ్రీకృష్ణుడు ఎలా జీవించారో అలా మీరు జీవించండి. కానీ ఈ 3 సద్బుద్ధిదాయకమైనటువంటి గాయత్రి, దైవీ కార్యాలను చేయగలిగేటటువంటి లలిత, ఇవి 2 చేయటానికి అవసరమైనటువంటి జీవిత విధానాన్ని నేర్పేటటువంటి భాగవతాన్ని దేనికి ఉపయోగించాలి అంటే భారతదేశం కోసం కాదు, విశ్వ ఏకీకరణం కోసం ఉపయోగించాలి. అటువంటి దమ్మున్న వాళ్ళకి ఆహ్వానం నేను పలుకుతున్నాను. దీనికి ఈ క్షేత్రంలో శివతత్వము చాలా అవసరం. శివతత్వము అంటే మళ్ళా మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఏ హనుమంతుడు రాముడు పని చేశాడో ఆ హనుమంతుడు ఏకాదశ అంశ, రుద్రుడు యొక్క ఏకాదశ అవతారం. అంటే రుద్రుడు ఎవరు? శివుడే. ఆ శివతత్వం గురించి ఇక్కడ మాట్లాడబోతున్నాను, నేర్పబోతున్నాను నేను మీకు. ఏదో శివుడికి జపం చేస్తే మీకేదో లాభాలు వస్తాయి, గ్యారంటీగా లాభాలు వస్తాయి. ఇది పని చేస్తే మీరు ప్రపంచం యొక్క చక్రవర్తిత్వమే పొందుతారు. ప్రపంచాన్ని శాసించటానికి కనీసం కొన్ని కోట్ల మంది కావాలి అన్నది అర్థమవుతుందా మీకు? మొత్తం పృథ్వీ గ్రహాన్ని శాసించాలి. ఒక శాసన వ్యవస్థ వస్తుంది, కానీ ఆ శాసన వ్యవస్థలో ఎంతమంది ఉండాలి? కనీసం కొన్ని కోట్ల మంది ఉండాలి పృథ్వీ గ్రహంలో ఉన్నటువంటి మంతా చేయాలి. అంచేత మీకే కాదు, ఇది అవగాహన చేసుకునేటటువంటి వ్యక్తులకి రాబోయేటటువంటి 10-12 ఏళ్ల వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి 3 ఏళ్ల తర్వాత నుంచి. ఈ లోపల ఇది నేర్చుకోవాలి మీరు. ఇది నేర్చుకోకుండా నేను అప్పుడు ఆ శాసన వ్యవస్థలోకి వెళ్తాను అంటే మీకు టికెట్ ఎవరు ఇవ్వరు. మీకు అవగాహన ఉందా లేదా? ఆ విధమైనటువంటి జీవిత విధానం మీరు జీవిస్తున్నారా లేదా? ఆ జీవిత విధానం నేర్పించడానికి నేను పెట్టిన అనేక ఆశ్రమాలలో ఈ ఆశ్రమం ఒకటి. ఇందుకు ఇది అనేక గురించి నేను చెప్పటం లేదు అంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి ఈ ఆశ్రమాన్ని ఉపయోగించుకోండి. ఎందుకు ఎక్కడికో పాలకు ఉపయోగించుకోండి. విశ్వ ఏకీకరణ యజ్ఞము అనేటటువంటిది మనం చేస్తున్నాం. దానికి మీరు చేయవలసినటువంటి పనులు కొన్ని చాలా సులభమైనటువంటివి, చిన్న చిన్నవి ఉన్నాయి. మీ ముందు ఉన్నటువంటి 12 ఇటికలు చూడండి మీరు. ఈ 12 ఇటికలు మీ ఇంట్లో ఉండాలి. ఇక్కడ నుంచి తీసుకోకండి, ఇక్కడ కార్యకర్తలను అడగండి. లేకపోతే మీ ఇంట్లో ఈ 12 ఇటికలు మీ దగ్గర ఉండాలి. మొట్టమొదటి కండిషన్ అది. ఎందుకు 12 ఇటికలు ఉండాలి? షిర్డీ సాయి జీవితంలో మీరు చూసి ఉంటారు, ఆయన చేతిలో ఒక ఇటిక ఉండేది. గుర్తుందా మీకు? ఆ ఇటిక పడిపోగానే ఆయన అసలు జీవితాన్ని వదిలేశాడు. అంటే మా ఇంట్లో ఇటిక పెట్టుకుంటే ఆ ఇటిక పగిలిపోతే మరి మా పరిస్థితి ఏంటి అని అడగండి. ఇటిక పగిలిపోవటం వల్ల సిద్ధిస్థాయి పక్కకి వెళ్ళిపోలే, ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు కనుక ఆ వంకని పెట్టుకున్నాడు. అంతేత మీ ఇళ్లలో పెట్టుకున్నటువంటి ఇటిక పగిలిపోతే ఏం చేయాలి మీరు? ఇంకో ఇటిక పెట్టుకుంటాం. ఆ ఇటిక పగిలిపోతే ఇంకో ఇటిక పెట్టుకోండి, ఏం అవ్వదు. ఇటికలో ఏం లేదు, ఇటికను ఉపయోగించుకునేటటువంటి మీలో ఉన్నది ఆ విధానం అనేది గుర్తుంచుకోండి. ఏం చెయ్యాలి ఈ 12 ఇటికలతో? 12 నెలలు మీరు ఎలా జీవించాలో ఆ జీవించేటటువంటి గాయత్రి మంత్రము ఆ ఇటికలో ఉన్నది, దాన్నే సిద్ధి సాయి ఉపయోగించుకున్నాడు. ఇవాళ నేను అది మీకు చెప్పలేను, కానీ మన వాళ్ళని ఎవరిని అడిగినా ఈ విశేషాలు మీకు చెప్తారు. అంచేత మీ ముందు ఉన్నటువంటి 12 ఇటికలు ఒక సంవత్సర కాలాన్ని చూపిస్తాయి. ఆ సంవత్సర కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుపుతాయి. అంచేత ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ ఇటికలకి నమస్కారం చేసుకోండి, కాలపురుషుడికి నమస్కారం చేసుకోండి, భాగవతానికి నమస్కారం చేసుకోండి. ఈనాటి నుంచి ప్రతి నెల 12 నెలల పాటు భాగవతంలో చెప్పినటువంటి శ్రీకృష్ణుడి జీవితానికి సంబంధించినటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను అనే సంకల్పం తీసుకోండి. దైవీ జీవితం జీవిస్తాను, దానికి కావలసినటువంటి శక్తి ప్రేరణ నేను ఈ యజ్ఞ విధానం ద్వారా పొందుతాను. దండం పెట్టుకోండి. నెక్స్ట్ నీళ్ళు అవి అన్నీ ఇచ్చారమ్మా ఉన్నాయి అక్కడ. అంటే సరే సరే, నీళ్లు లేకపోతే మీరేం కంగారు పడకండి, నీరు ముఖ్యం కాదు అక్కడ, భావన ముఖ్యం. పవిత్రీకరణ చేసుకుంటాం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర స్థితి. ఓం పునాతు పుండరీకాక్ష, ఓం పునాతు పుండరీకాక్ష, ఓం పునాతు పుండరీకాక్షాయ నమః. ఓం అని నీళ్లుంటే నీళ్లు శిరస్సు మీద చల్లుకోండి, లేకపోతే చేయి పెట్టుకుని నేను పవిత్రుణ్ణి అవుతున్నాను. నెక్స్ట్ నీళ్లు ఉంటే చేతిలో, కుడి చేతిలో కొంచెం నీళ్లు తీసుకోండి. ఉన్నాయి అందరి దగ్గర నీళ్లు తీసుకోండి కుడి చేతిలో. నీటిలో చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. చాలా మంచి విత్తనం, చాలా ఖరీదైనటువంటి విత్తనాన్ని మీరు తీసుకొచ్చి భూమిలో పెట్టినా నీరు పోయకపోతే అంకురించదు, అసలు నీళ్ళే లేకపోతే ఎండిపోతుంది ఆ విత్తనం. అంచేత ఇప్పుడు మనం అనుకుంటున్నాం గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ జీవిత విధానానికి అనుగుణ్యమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను. ఆ బీజాలు మనలో ఉన్నాయి, కానీ ఆ బీజాలకి నీళ్లు వెళ్ళటంలే. ఇచ్చారంటే మీరు ఆ ఆలోచనే ఆలోచించటంలే. అంచేత ఇది చేస్తున్నప్పుడు ఆ భావనతో మీలో ఉన్నటువంటి ఆ దైవీతత్వము నిద్రలేస్తోంది అనేటటువంటి భావనతో ఓం అమృతోపస్థరణమసి స్వాహ తాగేయండి. ఆ దైవీ బీజాలు అంకరించటానికి నీళ్లు తాగుతున్నారు మీరు. రెండోది మళ్ళీ తీసుకోండి కుడి చేతిలో. ఓం అమృతాపిధానమసి స్వాహ మళ్ళీ తాగండి. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ మళ్ళీ తీసుకోండి లోపలికి. అంతేత ఈ మూడు ఆచమనాల ద్వారా మీరు మూడు రకాలైనటువంటి దీక్షలు తీసుకుంటున్నారు. గుర్తుంచుకోండి అది. ఒకటేంటంటే మనస్ఫూర్తిగా నేను ఆ దైవీ ప్రణాళికను నేర్చుకుంటాను. రెండోది వాక్, నా మాటలు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటాను. ఈనాడు భారతదేశమే కాదు సంపూర్ణ ప్రపంచంలో మానవుడు వాడికి ఉన్నటువంటి ఈ వాక్శక్తిని దురుపయోగం చేసుకుంటున్నాడు. మీరు చూసుకోండి, మీ మాటలు తప్పుగా వాడటం వల్లే మీలో చాలా మందికి దెబ్బలాట్లు వస్తున్నాయి. ఇక జాగ్రత్తగా చూసుకుంటే మీకే అర్థమవుతుంది. కుటుంబంలో కానీ అక్కడ కానీ ఎక్కడ కానీ 90% ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మీ మాటలు కరెక్ట్గా లేవు. అంచేత మొట్టమొదటి ఏంటి, ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. రెండోది ఏంటి, మాటలు కరెక్ట్గా ఉండాలి. మూడోది ఆచరణ కరెక్ట్గా ఉండాలి. మనోవాక్కాయ కర్మల నేను ఈ గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తాను. దానికి సంబంధించినటువంటి ప్యాంప్లెట్లు ఇంటింటా గురుస్థానము సంరక్షణ యజ్ఞ వేదికాలయము మీకు ఇవ్వబడుతున్నాయి. దాని తర్వాత ఒకే ప్యాంప్లెట్ లో రెండో వైపు గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞముల గురించి నేను ఇప్పుడు చెప్పిన వివరాలు ఉన్నాయి. అందరికి ఇచ్చారా? అందరికి ఇస్తారు. అంచేత మీరు వెళ్లేటప్పుడు అడిగి తీసుకెళ్లిన వాళ్ళకి కనీసము ఆ మాత్రమే ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి ఇది ఇవ్వవద్దు. ముందిస్తే ప్రసాదం కట్టుకుంటున్నారట దాంట్లో. అంటే దేనికి ఎంత విలువ ఇవ్వాలో కూడా తెలియటం లేదు. అంచేత ప్రసాదం తినేసిన తర్వాత మీకు కావాలంటే అడగండి, ఆ ప్యాంప్లెట్లు ఇస్తారు మీకు. తర్వాత ఇక్కడ చేపెట్టుకోండి, పిలక పెట్టుకునేటటువంటి స్థానంలో. మన శిరస్సులోకి దైవీ చేతనత్వము ఈ పిలక ఎక్కడ పెట్టుకుంటామో అక్కడి నుంచి దిగుతుంది. కళ్ళు మూసుకుని ఈ బొటకన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు కలుపుకోండి, చూపుడు వేలు, చిటికన వేలు బయటకు ఉంచండి. దీన్ని ఇలా పెట్టుకుని శిరస్సు మీద పెట్టుకోండి. ఆ శక్తిని మీలోకి దిగనివ్వండి. ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజస్సమన్వితే తిష్టదేవి శిఖా మధ్య తేజో వృద్ధిం కురుష్వమే. చేతీసేయండి. ఈ మధ్య పేపర్లు టీవీలు అవి చూస్తూ ఉంటే ఏదైనా ఒక చోటకి మీరు వెళ్ళారనుకోండి, ఏదో ఒక బోనస్ ఇస్తున్నారు వాళ్ళు కదా. అంటే ఒక టీషర్ట్ కొంటే ఇంకోటి టీషర్ట్ ఫ్రీ, ఏదో ఒక సబ్బు కొంటే రెండు సబ్బులు ఫ్రీ. మరి మీరు ఇంత పెద్ద యజ్ఞానికి వచ్చాక మీకు ఏదో ఒక బోనస్ ఇవ్వకపోతే ఏంటి, వీళ్ళకి ఏమాత్రం కూడా తెలీదా, ఫలానా సూపర్ మార్కెట్కి వెళ్తే వాళ్ళు అదేదో బోనస్ ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. అంతేత మీ మూడు కోరికలు తీరేటటువంటి ఒక విధానం నేను మీకు అందజేస్తున్నాను. మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఇది మూడు కోరికలు ఎలా తీర్చుకోవాలో నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు దీన్ని చెప్పినట్టు మీరు చేసుకుంటే మీ జీవితాలలో మీరు కావాల్సిన లాభాలు పొందుతారు. మరి గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞానికి వచ్చి మీకు ఈ మాత్రం లాభం కూడా లేకపోతే ఎందుకు రావటం? స్థిరంగా కూర్చోండి. మరి కొంచెం కష్టపడాలి మీరు. కోరికలు తీరాలి కానీ కష్టపడను అంటే నేనేం చేయలేను. స్ట్రైట్గా కూర్చోండి. కూర్చోలేనటువంటి వాళ్ళు మీకు ఎలా వీలుగా ఉంటే అలా కూర్చోండి. కానీ కూర్చునే పద్ధతి మాత్రం ఇదే, పద్మాసనంలో కూర్చోవాలి మీరు. పద్మాసనంలో కూర్చోలేని వాళ్ళు సిద్ధాసనంలో కూర్చోండి. నడుము చిన్నగా పెట్టుకోండి. ఎడమ అరిచేయ ఊళ్ళో పెట్టుకుని కుడి అరిచేయ దాని మీద పెట్టుకోండి. ఖచ్చితంగా ఇలాగే చేయాలి మీరు. ఏమీ మార్చడానికి వీల్లేదు, ఇది టెక్నాలజీ. ఇది మూడు కోరికలు ఇవి తీరుస్తుంది. మొట్టమొదట కుటుంబంలో కానీ, ఆఫీసర్తో కానీ, ఇతరులతో కానీ మీకు పట్టం లేదు, అంటే ప్రేమమయ వాతావరణము లేదు, దానికి ఈ సాధన పనిచేస్తుంది. మీరు ఇవాళే ప్రాక్టీస్ చేసేయండి. మీరు ఇంటికి వెళ్లే లోపల ఏమైనా మార్పులు వస్తే నేను ఆనందిస్తాను. కానీ మార్పులు రాలేదు అంటే మీరు ఇంకా చెయ్యాలి తప్ప విధానంలో తప్పేం లేదు. ఇదే విధానము. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఎంత గొప్ప తాంత్రికుడు దగ్గరికి వెళ్ళినా ఈ విధానమే చెప్పగలడు. కానీ ఇందులో తంత్ర ఏమీ లేదు, మోసం ఏమీ లేదు, ఇతరుల మీద అధికార ప్రయోగం కూడా ఏమీ లేదు. చాలా శాంతియుతమైనటువంటి వైదిక మార్గము. కళ్ళు మూసుకోండి. ఎవరితో మీరు స్నేహంగా ఉండాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని కానీ ఆ పరిస్థితిని కానీ ఊహించుకోండి. ఇక్కడ మీ ఊహ చాలా ముఖ్యం. మీరు ఎంత స్పష్టంగా ఊహించుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా మీరు అనుకుని చూడండి, ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్. మొట్టమొదట నేను చెప్తున్నటువంటి ఈ బోనస్ టెక్నాలజీ ప్రేమ గురించి చెప్తున్నాను. నేను ఎంత చెడ్డవాడినైనా కూడా ప్రేమతో గెలిచేయవచ్చు. బుద్ధుడు అంగుళీమాలుడు దగ్గరికి వెళ్తే అంగుళీమాలుడు బుద్ధుడిని చంపేస్తాను అనేటటువంటి వాడి శిష్యుడు అయిపోయాడు. టెక్నాలజీ ఇదే బుద్ధుడు ఉపయోగించింది. కానీ బుద్ధుడు ఉపయోగించినంత గొప్పగా మీరు ఉపయోగించలేకపోవచ్చు, కానీ మీ ముందుకి అంగుళీమాలుడు లాంటి రాక్షసుడు రాడు, మామూలు వ్యక్తులే వస్తారు కనుక పర్వాలేదు. స్ట్రైట్ గా కూర్చోండి, కళ్ళు మూసేసుకోండి. ఇప్పుడు చేతుల్ని చిన్ముద్రలో జ్ఞానముద్రలో పెట్టుకుని రెండు మోకాళ్ళ మీద పెట్టుకోండి. చేతులు వేరు చేసి ఇందాక మీరు చేతులు ఎడమ చేయి కింద పెట్టుకున్నారు, కుడి చేయి పైన పెట్టుకున్నారు, ఇప్పుడు చేతులు వేరు చేసేయండి. జ్ఞానముద్రలో కానీ చిన్ముద్రలో కానీ కూర్చోండి. జ్ఞానముద్ర చిన్ముద్ర తెలియకపోతే నా వైపు చూడండి. ఈ రెండు వేళ్లను కలిపేటటువంటి దాన్ని జ్ఞానముద్ర అంటాం. దాన్ని మోకాళ్ళ మీద పెట్టుకోండి, కళ్ళు మూసేసుకోండి. ఇంకా ఇక్కడ మీ యొక్క ఊహ ఎంత పటిష్టంగా ఉంటుందో అంత సత్ఫలితాలు వస్తాయి. మీ చుట్టూరా కూడా నీలిరంగు కాంతిని ఉపయోగించుకోండి. అంటే మీరు ఓ నీలిరంగు గోడలు ఉన్నటువంటి కుర్చీ కానీ టీవీ కానీ మంచం కానీ ఏమీ లేదు, ఆ గది ఎలా ఉంది అంటే పైన కప్పు నీలిరంగులో ఉంది, గోడలు నీలిరంగులో ఉన్నాయి, నేల కూడా నీలిరంగులో ఉంది. అది ఊహించుకోండి. ఎంత స్పష్టంగా ఊహించుకోగలిగితే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఆ నీలిరంగులో ఆ గదిలోకి మిమ్మల్ని ఎవరు ప్రేమించాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి కానీ ఆ స్త్రీ కానీ ఆ సమూహం కానీ వచ్చింది అనుకోండి. సమూహం ఎక్కువగా ఉంటే గదిని పెద్దది చేసుకోండి. కావలసినంత గదిని పెద్దది చేసుకోవచ్చు. మీ గదిలో లక్షలాది మందిని కూర్చోపెట్టవచ్చు. మీ ఇష్టం ఏ సమూహాన్ని మీరు మీ ప్రేమతో నింపాలనుకుంటున్నారు. వాళ్ళ మనస్సులు మీరు మార్చటంలే, మీ ప్రేమను వాళ్ళ మీద పోస్తున్నారు, వాళ్ళని ప్రేమిస్తున్నారు మీరు. ఆ ప్రేమ ఆ అనుభూతి చెందండి. వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని కోపాన్ని వదిలేయండి. ఏ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించటం లేదో, ఏ వ్యక్తి వల్ల మీ మానసిక శాంతి పోతుందో ఆ వ్యక్తిని మీ ప్రేమతో ముంచెత్తండి. మీ ఎదురుకుండా కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తి కానీ ఆ సమూహం కానీ ముంచెత్తండి. అది ఫీల్ అవ్వండి. మీరు మీరు ఎంత స్పష్టంగా ఆలోచించగలిగితే అంత మంచి ఫలితాలు వస్తాయి. మీకు చదువు ఎలా వస్తుంది? కాలేజీలో లెక్చరర్ చెప్పినటువంటి పాఠాన్ని మీరు అర్థం చేసుకుని దాని ప్రకారం జీవిస్తారు. ఇక్కడ అంతే. ప్రేమ నీలిరంగు, మీరు ఆ వ్యక్తి, ఆ వ్యక్తి సమూహము, కుటుంబ సభ్యులు కావచ్చు, పక్కవాళ్ళు కావచ్చు, ఎవరు ఎవరిని మీరు ప్రేమించదలుచుకుంటే, ఎవరి మీద మీకు ద్వేషభావం ఉందో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. ఇంటికి వెళ్ళాక మీరు సాధన చేస్తాను అని ఇప్పుడు నా వైపు చూస్తే ఏం లాభం లే. నేను మీకు నేర్పిస్తున్నప్పుడు కనుక మీరు నేర్చుకోగలిగితే మీకు చాలా ఈజీగా ఇంటి దగ్గర కూడా వస్తుంది. అందుకే దీన్ని ఒక పెద్ద ప్రయోగశాల అంటున్నాను నేను. అందులో 1000 కుండీలు ఉన్నటువంటి ప్రయోగశాలలో మీ సహస్రారంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఈనాడు ప్రోధి చెందుతుంది. అంచేత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు కళ్ళు మూసుకొని ఆ నీలి రంగు గదిలో ఆ వ్యక్తి ఆ వ్యక్తులు మీరు ఉన్నారు. ప్రేమగా మీ ప్రేమ అంతా అతని మీద వెదజల్లుతున్నారు. మీ హృదయం నుంచి ప్రేమధారలు ఆ వ్యక్తి మీద పడుతున్నాయి. మెల్లిగా ఆ వ్యక్తి నవ్వు ముఖంతో మీ దగ్గరికి వస్తున్నాడు. మీరు కూడా నవ్వు ముఖంతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారు. పరస్పరము ఆలింగన చేసుకుని ఈనాటి నుంచి మన వైషమ్యానాలు పోగొట్టుకుని మానసిక స్పర్ధలు పోగొట్టుకుని ప్రేమగా ఆనందమయ వాతావరణంలో జీవిద్దాము అని నవ్వుతో ఆనందంగా ఉండండి. మెల్లిగా కళ్ళు తెరవకుండా చేతుల్ని మళ్ళీ ఒడిలోకి తెచ్చుకోండి. ఎడమ చేయి కింద ఉండాలి, కుడి చేయి పైన ఉండాలి. నీలిరంగు శ్వాస అంటే మీ లోపలికి నీలిరంగు వెళ్తోంది, మీరు శ్వాస వదులుతున్నప్పుడు నీలిరంగు వదులుతున్నారు అనే భావన చేసుకోండి. ఇది మొదటి ప్రయోగము. ఇది రికార్డ్ అవుతోంది అనుకుంటున్నాను. అంచేత ఈ బిట్ మీలో ఎవరైనా కావాలనుకుంటే ఉచితంగా కాదు, తగు మూల్యము చెల్లించి ఈ సీడీని తీసుకునవచ్చును. అప్పుడు నేను మీ పక్కనే ఉండి చెప్తున్నట్టు మీరు చేసుకోవచ్చు. రెండవది చదువు, విద్య. సబ్జెక్ట్ ఏదో రావటం లేదు. చాలామంది నాతో చెప్తూ ఉంటారు, మాకు ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉందండి, మా పిల్లవాడికి ఆ సబ్జెక్ట్ రావటం లేదండి. మేము దానికి తల్లిదండ్రులు చేయగలిగేటటువంటి ఈ ప్రయోగము అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. విద్య నేర్చుకోవటంలో, సబ్జెక్టు నేర్చుకోవటంలో, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలన్నా, మీ పిల్లలు నేర్చుకోవాలన్నా, లేకపోతే మీ కుటుంబ సభ్యులకి ఫలానా విద్య రావాలన్నా ఈ సాధన చేసుకోండి. మళ్ళీ స్థిరంగా పద్మాసనంలో కూర్చోవటం, ధ్యాన ముద్రలో కూర్చోవటం, ఎడమ చేయి కిందన కుడి చెయ్యి పైన. ఈ సాధనలో గది పసుపు రంగుకి మారిపోతుంది. ఇందాక నీలి రంగు, ఇప్పుడు పసుపు రంగుకి మారిపోతుంది. ఏకాంతంలో పసుపు రూఫ్ అంటే గది పైభాగము, సీలింగ్, గది నేల, గదిలో చుట్టూరా ఉన్నటువంటి గోడలు, నాలుగు గోడలు నీలి రంగులో, పసుపు రంగులో ఉన్నాయి, ఎల్లో కలర్లో ఉన్నాయి. స్పష్టంగా ఊహించండి, మ్యాజిక్ అంతా ఆ రంగులో ఉంది. మొత్తం ఈ మ్యాజిక్ ఆ రంగులో ఉంది. అందుకే భగవంతుని ఎప్పుడు నీలి రంగులో ఊహిస్తాం మనం. ఇంకేటంటే భగవంతుని దగ్గర నుంచి మనకి ప్రేమ కావాలి. చేత నీకు తెలిసినా తెలియకపోయినా నీలి రంగులో ఉన్నటువంటి భగవంతుడిని ఎప్పుడైతే చూస్తావో గాడ్ ఈజ్ లవ్, ఆ ప్రేమతత్వం నీలో వస్తుంది. తెలిసి చేస్తే తొందరగా వస్తుంది. కానీ ఇక్కడ మనము ప్రేమ గురించి మాట్లాడటం లేదు, నీలి రంగు గురించి మాట్లాడటం లేదు, విద్య గురించి, ధ్యానము గురించి మాట్లాడుతున్నాం. ఎదురుకుండా ఆ పసుపు రంగు అన్ని వేపులా పసుపుగా ఉన్నటువంటి గదిలోకి ఏ పిల్లవాడికి మీరు విద్య కావాలని అనుకుంటున్నారో వాణ్ణి ఊహించుకోండి. మీ పిల్లవాడే అయితే మీకు అసలు కష్టమే లేదు, ఈజీగా ఊహించుకోవచ్చు. లేకపోతే మీ మనవడో బంధువులో, లేకపోతే మీకు తెలిసినటువంటి ఎవడో వ్యక్తికి సద్బుద్ధి కావాలి, జ్ఞానము కావాలి అనుకుంటే ఆ వ్యక్తిని ఊహించుకోండి. కానీ ఎక్కువ మంది తప్పనిసరిగా వాళ్ళ పిల్లల్నే ఆలోచిస్తారు. ఏమీ తప్పు లేదు, పిల్లల్నే ఆలోచించుకోండి. వాళ్ళకి విద్య రావాలి. వాడికి ఏ సబ్జెక్ట్ రాకపోతే ఆ సబ్జెక్ట్ ఆలోచించండి. కెమిస్ట్రీ రావటం లేదు, మా పిల్లవాడికి కెమిస్ట్రీ వస్తుంది. ఫిజిక్స్ రావటం లేదు, ఫిజిక్స్ వస్తుంది. కానీ ఆ పిల్లవాడు బట్టలు ఎలా ఉండాలి అంటే పసుపు రంగు బట్టలు వేసుకున్నట్టు. మీరు కూడా పసుపు రంగు బట్టలు వేసుకున్నారు, గదంతా పసుపు మయం. మెల్లిగా చిమ్ముద్రలోకి రండి. అంటే ఏంటి, ఒడిలోంచి చేతులు తీసేసి మోకాళ్ళ మీద పెడతారు. చాలా స్పష్టంగా ఆలోచించండి. మీ ఆలోచనే శక్తి అంతా కూడా. మీరు ఇక్కడ కూర్చుని ఉండటానికి కారణం మీ ఆలోచనే. ఇంత పెద్ద ఎలక్ట్రిసిటీ డెవలప్ అవడానికి కారణం మన ఆలోచనలే. ప్రపంచంలో ఈ కార్లు, ట్రైన్లు ఇవంతా మీరు చేస్తున్నది, చూస్తున్నది, ఏరోప్లేన్లు ఇవంతా కూడా మనిషి యొక్క ఆలోచనల వల్లే వస్తున్నాయి. అలాంటిది ఒక చిన్న పిల్లవాడికి విద్య మీ ఆలోచన ఇవ్వలేదా? మీరు ఇది టెక్నిక్ తెలియదంటే మీకు నేర్చుకోండి. ఎవరికి విద్య కావాలని అనుకుంటున్నారు, బుద్ధి కావాలని అనుకుంటున్నారు, ఇలా అలాగే కూర్చుని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ విద్య ఆ వ్యక్తి యొక్క మస్తిష్కంలోకి దిగుతోంది అనే భావన చేసుకోండి. పిలక ఎక్కడ ఉంటుందో ఆ బాలుడు, ఆ పిల్ల, లేకపోతే ఆ వ్యక్తి యొక్క శిరస్సులో పిలక ఉండే స్థానం నుంచి ఈ జ్ఞానము కిందకి దిగుతుంది. స్పష్టంగా అక్షరాలు ఊహించండి. కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ అనే ఆ లెటర్స్ వాడి బుర్రలోకి దిగుతున్నట్టు చూసుకోండి. మీకే సంస్కృతం నేర్చుకోవాలని ఉందనుకోండి, కళ్ళు మూసుకుని మీరు ఒక్కళ్ళే అలా కూర్చుని ఉన్నారు, పసుపు బట్టలు పసుపు రంగు గదిలో కూర్చుని, మీ తల్లలోంచి సంస్కృతము అనేటటువంటి ఆ దేవనాగరి లిపిలో అక్షరాలు మీ పిలక నుండి మీ బ్రెయిన్ మస్తిష్కంలోకి దిగుతున్నాయి. అది సినిమాల్లో చూపిస్తారే ఆ వాయిస్ బుర్రలోకి వెళ్తున్నట్టు మీరు ఊహించుకోండి. ఎంత స్పష్టంగా ఏ జ్ఞానాన్ని మీరు ఊహించుకుంటున్నారో ఆ జ్ఞానం యొక్క శబ్దాలు అక్షరాలు ఊహించుకోండి, అలా వాడి శిరస్సులోకి వెళ్తున్నాయి. ఊహ చాలా ముఖ్యం. మెల్లిగా మళ్ళీ ధ్యాన ముద్రలోకి వచ్చేయండి. నీలి రంగుతో ప్రేమ, పసుపు రంగుతో విద్య. ఇప్పుడు గది రంగులు మారిపోతాయి. ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్నారు, గది రంగు ఎరుపు రంగులోకి మారింది. కోకా కోలా రంగు అన్నమాట. స్పష్టంగా ఊహించుకోండి, మీరు ఎరుపు బట్టలు కట్టుకున్నారు, గది అంతా ఎరుపు రంగులో ఉంది. ఇది ఆరోగ్యప్రదాయమే, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది. ఎలాంటి రోగమైనా ఇంకా డాక్టర్లు ఏం చెప్పినా మీరు వరి కావద్దు. ఇది స్పష్టంగా మీరు చేసుకోగలిగితే మీకే తెలుస్తుంది ఆ లాభాలు. మీ కుటుంబంలో కానీ మీ ఎవరికి ఆరోగ్యం కావాలనుకుంటే వాళ్ళని ఆ ఎర్రగదిలోకి తీసుకొచ్చేయండి. ఖచ్చితంగా రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలలో ఇలాంటి సంస్థలు రెడీ అవుతాయి. అప్పుడు ఏంటంటే మీరు వెళ్ళి ఆ సంస్థ యొక్క ఇన్ఛార్జి దగ్గరికి, నాకు ఎర్రగది కావాలండి, నాకు పసుపు రంగు గది కావాలండి, నాకు నీలి రంగు గది కావాలండి అని అడుగుతారు. ఎక్కడుంటాయి ఆ గదులు? వాడి మస్తిష్కంలో ఉంటాయి. నిజంగా గదులే ఉండవు అక్కడ. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో వాడు అలాగే చేస్తాడు. కానీ అప్పటికీ మనుషులకి దేని ప్రభావం అర్థమైపోయి ఎక్కువ మంది వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆరోగ్యం గురించి చెప్తున్నాను నేను. ధ్యాన ముద్రలో ఎరుపు రంగు బట్టలు వేసుకున్న మీరు ఆ ఎర్రని గదిలో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఉన్నటువంటి ఎరుపుని గమనించుకోండి. మీరు ఆ ఎరుపు కావాలి. కావాలంటే మీరు సూర్యుడి ఎర్రడి కిరణాలు అక్కడ పడుతున్నాయని కూడా అనుకోవచ్చు. కరెక్ట్గా ఆ ఎరుపు ఊహించుకోండి. మీరు 2-3 రోజులు సూర్యుడిని కనుక ఉదయిస్తున్నప్పుడు చూస్తే మీకు ఆ ఎరుపు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఆ ఎర్రని గదిలో ఎవరికి వ్యాధి ఉన్నదో, ఎవరికి ఏ బాధ ఉన్నదో ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకోండి. ఇది ఒక్కళ్ళనే కాదు, మీరు సమూహంగా కూడా చేయొచ్చు. చాలా మందికి ఒకేసారి మీరు రోగ నివారణ చేసేయవచ్చు. శ్రీ అరబిందో యొక్క సహచరి అయినటువంటి మదర్ మిర్రా పేరిస్ నగరంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ సాధన చేసేది. చిన్నప్పుడు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంకా ఆవిడ అప్పటికి అరవిందుల వారు ఉన్నారని ఆవిడికి తెలియదు. కానీ అంత చిన్నపిల్ల కూడా ఈ సాధన చేసేది. రాత్రి పడుకున్నప్పుడు అలా ఆకాశంలోకి పైకి వెళ్ళిపోయి అక్కడ అంతరిక్షంలో ఒక ఎర్రని హాలు, ఊరంత హాలు. ఆ ఎర్రని హాల్లో ప్రతి హాస్పిటల్ నుంచి ఆ వ్యక్తుల యొక్క జీవాత్మలు పైకి వచ్చి ఆవిడ దగ్గరికి వెళ్తున్నాయి. వాళ్ళందరినీ ఆవిడ ఎర్ర కిరణాలలో ముంచేసి కిందకి దింపేసేది. చాలా మందికి చాలా త్వరగా రోగాలు ఆ కాలంలో నయమైపోయాయి అని తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసి పట్టుకున్నారు. అంటే ధ్యాన విధానం మీకు అర్థమైంది కనుక విధానంలోకి వస్తున్నాం. విధానంలోకి రావాలి, ప్రయోగం చేయాలి అంటే మీరు మళ్ళీ చిన్ముద్రలోకి వచ్చేయాలి. ధ్యాన ముద్ర నుంచి చిన్ముద్రలోకి వచ్చినప్పుడే ఈ కిరణాలు తమ ప్రభావాన్ని చూపిస్తాయి. అంతవరకు ఏం చేశారు అంటే మీరు మేకప్ చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు, కావలసిన వస్తువులు, ఎర్ర రంగు గది, ఎర్ర రంగు బట్టలు, ఎవరిని పిలవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ స్వరూపాలు కానీ గుర్తు చేసుకుని వాళ్ళందరూ గదిలోకి వచ్చాక చిన్న ముద్దలోకి వస్తారు. ఇంకా ఎరుపు రంగు కిరణాలు మీ మీద ఆ రోగార్తుల మీద పడుతున్నాయి. వాళ్ళ ఆశ్చర్యంతో, అరే మా బాధలు పోయాయి, కలపలేనటువంటి చేతులు కాళ్ళు కలపగలుగుతున్నాయి, చూపలేనటువంటి వాళ్ళు నాకు కళ్ళు కనిపిస్తున్నాయి, కాళ్ళు లేనటువంటి వాళ్ళు నేను నడవగలుగుతున్నానే అని అనుకుంటున్నారు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే పరమానంద మాధవం. ఆ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క సామర్థ్యము అలాంటిది. ఆయన యొక్క, మన గురువుల యొక్క కృపతో అసంభవాలు సంభవాలు అవుతున్నాయి, రోగగ్రస్తులైనటువంటి వాళ్ళ రోగాలు పోతున్నాయి అని స్పష్టంగా ఊహించుకోండి. ఎవరి గురించి మీరు ఊహించుకుంటున్నారో వాళ్ళు నవ్వుతో ఆనందంతో గది నుంచి బయటికి వెళ్తున్నారు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆ గది నుంచి బయటికి వెళ్తున్నారు అనే భావన చేసుకోండి. ఇక్కడ నేను టూకీగా చెప్తున్నాను, ఏ ఒక్క సాధనైనా మీరు కనీసం 20 నిమిషాల పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చిన్ముద్రలో కూర్చుని ఆ కిరణ ప్రవాహాలు, ప్రేమ కోసం అయితే నీలిరంగు ప్రవాహము, ధ్యానము కోసం అయితే పసుపు రంగు ప్రవాహము, రోగ నివారణ కోసము అయితే ఎర్రరంగు ప్రవాహాన్ని మీరు కనీసము 15-20 నిమిషాల పాటు ప్రసరింప చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం రోగ నివారణ యొక్క పద్ధతిలో ఉన్నాం, దాన్ని చూసుకోండి. మెల్లిగా ధ్యాన ముద్రలోకి వచ్చేయండి. గాలి లోతుగా పీల్చుకుని ఎరుపు రంగు శ్వాస పీల్చుకుని ఎరుపు రంగు శ్వాస వదిలేయండి. దీనినే ఇక్కడ ప్రాణాయామము అనే పేరుతో చెప్పబడి ఉన్నది. ఈ ప్రాణములే శక్తినిస్తాయి కనుక 3 రకాలైనటువంటి శక్తి మీరు ఉపయోగించుకోవటానికి గురువులు అందజేసినటువంటి ఈ బోనస్ అంటారు, ఫ్రీ అంటారు, లేకపోతే మీ యొక్క సాధన యొక్క సత్ఫలితము అనుకుంటారు, మీ ఇష్టం. అది మంత్రాన్ని వినండి. అంటే ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఈ బోనస్ తీసుకున్న తర్వాత న్యాస ప్రక్రియ చేసుకుంటాం. ఎడం చేతిలో నీళ్లు తీసుకోండి, దాంట్లో మళ్ళీ ఈ 3 వేళ్లని అందులో నింపుకుని వేరువేరు భాగాలలో స్పృశించండి. ఓం వాంగ్ మే ఆశేస్తూ 2 పెదవులు తుడుచుకోండి. ఓం నసోర్మే ప్రాణోస్తూ 2 నాసికారంధ్రాలు. ఓం అక్షణోర్మే చక్షురస్తూ ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు ఓం బాహువోర్మే బలమస్తు ఓం ఊర్వోర్మే ఓజోస్తు ఓం అరిష్టాని మే అంగాని మనోస్తన్వా మే సహసంతు. ఏ పృథ్వీ గ్రహం మీద మనం కూర్చున్నాము, మీ యొక్క ఈ కార్యక్రమాలతో మీరు పృథ్వీ గ్రహం యొక్క స్పందన అర్థం చేసుకోగలిగితే ఆవిడ ఎంత ఆనందిస్తుందో ఊహించండి. ఏ ఒకే పృథ్వీ గురించి మన పూర్వీకులు ఆలోచించారు, వసుధైవ కుటుంబకం అనేటటువంటి భావనతో మనం దీన్ని చేస్తున్నాం. కొంచెం పుష్పాలు కానీ కొంచెం అక్షింతలుంటే మీ ముందు ఉంటాయి, తీసుకుని పృథ్వీ మీద చల్లండి. ఓం పృథ్వీత్వయాధృత లోకా దేవీ త్వం విష్ణునాధృత పంచధారే మాం దేవి పవిత్రం కురుచాసనం. ఓం విష్ణుర్ విష్ణుర్ విష్ణు శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య శ్రీబ్రహ్మణో ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాపరార్ధే వైవస్వత మన్వంతరే భూరులోకే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తేక దేశాంతర్గతే శ్రీ హంస రామ ఆశ్రమ క్షేత్రే వసుధైక కుటుంబకం సిద్ధ్యర్థం గాయత్రి మహాయజ్ఞం కరిష్యామహే. చందనం పెట్టుకోండి. చందనం ఉంటే చందనం తీసుకోండి, లేకపోతే మట్టి తీసుకోండి. చందనం ఉంటే చందనం తీసుకోండి, అక్కడ ఇంకా తీసుకోండి. తమలపాకులో చందనం ఉందిట, అందరూ చూసుకోండి. చందనం తమలపాకును తీసుకుని చందనం తీసుకుని ఇక్కడ పెట్టుకోండి. మంత్రం చదివేంత వరకు చేతిని అక్కడే ఉంచుకోండి. ఓం చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. రక్షాసూత్రము, రక్షాసూత్రాలు కూడా ఇచ్చారా? రక్షాసూత్రాలు ఒకళ్ళకొకళ్ళ కట్టుకోండి. మూడు రంగుల దారాలు ఉంటాయి చూడండి అందరి దగ్గర. ఈ మూడు రంగుల దారాలు కూడా రాబోయేటటువంటి మూడు విశేషమైనటువంటి పరిస్థితులకి మీరు సంకల్పం తీసుకుంటున్నారు. రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహిత జీవితానికి సంకల్పము. యజ్ఞము ముందు ఒకళ్ళకొకళ్ళు కట్టుకోండి. కొంచెం దగ్గరికైనా వెళ్ళొచ్చు, మీరు దూరంగా వంగి కట్టుకోవక్కర్లేదు. ఓం వ్రతేన దీక్షా మాప్నోతి, దీక్షా యాప్నోతి దక్షిణాం, దక్షిణాం శ్రద్ధ మాప్నోతి, శ్రద్ధయా సత్యమాప్నుతే. కలశ పూజ చేయండి. ఇక్కడ జరుగుతూ ఉంటుంది కలశ పూజ. మీరు నమస్కారం చేసుకోండి కలశానికి. ఓం తత్వయామి బ్రహ్మణ వందమాన సదా శాస్తే యజమానోహరిర్భి అహేడమానో వరుణేహ బోధ్యర్షుం సమాన ఆయు ప్రమోషీ. ఓం మనోజ్యోతిర్దిషుతామాజస్య బృహస్పతి యజ్ఞమిమం తనోత్వరిష్టం యజ్ఞగుం సగమిం దధాతు విశ్వే దేవ ఏ మాదయంతాం. ఓం ప్రతిష్ట. ఓం వరుణాయ నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. అలాగే దీపం వెలిగించేయండి అక్కడ. మీ దగ్గర ఉన్నటువంటి దీపాలు ఉన్నాయి, ఆ దీపాలను కూడా వెలిగించేసుకోండి. ఐదు దీపాలు ఉంటాయి చూసుకోండి. గాలి ఎక్కువగా ఉందనుకుంటే లోపల పెట్టుకోండి, ఎక్కకుండా లోపల పెట్టుకోండి. అది దీపాలు వెలిగించుకోండి చూసుకోండి. ఇంక మీరు, నేను మంత్రం చదువుతూ ఉంటాను. ఇక్కడ వాళ్ళు దీప పూజనం కలిసి పూజనం చేస్తూ ఉంటారు. మీరు ఐదు దీపాలు వెలిగించేసుకోండి. ఓం కలశిష్టం హే విష్ణు కంఠే రుద్రస్థమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్త ద్వీపావసుంధర ఋగ్వేదోదయజుర్వేద సామవేదోహధర్మణ అంగైత సర్వే కలశంతు సమాశ్రితా అత్ర గాయత్రీ సావిత్రి శాంతి పుష్టికరీ సదా త్వయి తిష్టంతి భూతాని ప్రతిష్ఠితా శివస్వయం తమేవాసి విష్ణుస్పంచ ప్రజాపతి ఆదిత్యావసవో రుద్ర విశ్వే దేవాస వైతృకా త్వయి తిష్టంతి సర్వేపి యతః కామఫలప్రదా తత్ప్రసాదమ్యజ్ఞం కర్తుమిహే జలోద్భవ సాన్నిధ్యం కురు మే దేవా ప్రసన్నో భవ సర్వదా. ఓం అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ సూర్యో జ్యోతి జ్యోతిసూర్య స్వాహ అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ జ్యోతిసూర్య సూర్యో జ్యోతి స్వాహ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మాతృవత్లాలయత్రీ చ పితృవత్ మార్గదర్శిక నమోస్తు గురు సత్తాయే శ్రద్ధా ప్రజ్ఞాయుతాయ చ. ఓం శ్రీ గురవే నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి. మీకు అక్కడ కొన్ని అక్షంతలు అవి ఉండి ఉంటాయి, ఆ అక్షంతలతో పూజలు చేసుకోండి. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం గురు సత్తాయే నమః. ఓం గాయత్రీ నమః. అక్షంతలు పువ్వులు మీకు పైన పెడితే దీపాలు ఆగకపోతే యజ్ఞ కుండలు లోపల పెట్టుకోండి, లోపల పెట్టేసుకోండి. లోపల పెట్టుకుంటే వెలుగుతాయి. ఏముంది, గాలి తగలకుండా లోపల పెట్టేసుకోండి. ఓం స్తుతామయా వరద వేదమాత ప్రచోదయంతాం పావమానేంద్రియాణాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. మెల్లిగా గాభరా పడకుండా వెలిగించుకోండి. అభీప్సిత సత్యర్థం పూజితో యశ్వరాశ్రయ సర్వవిఘ్నహరస్తత్వే గణాధిపతే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శుక్లాంబరం దేవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామ మంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరి. వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ సరస్వతీం ప్రణమ్యాదౌ శాంతికార్యార్థసిద్ధయే. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. తం వై చతుర్ముఖో బ్రహ్మ సత్యలోక పితామహ ఆగచ్చ మండలే చాస్మిన్ మమ సర్వార్థసిద్ధయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివిధ్యాన్నగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే దేవుమాపతిం సురగరుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే శూరశశాంకమందినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామమృతాత్ దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాతదన్య సర్వోపకారకరణాయ సదాదృచిత్తా. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాజ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనె సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం ఆద్రాం యక్కరణీం యస్మిన్ సువర్ణాం హేమమాలిని సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమావహ కాళికాంత కళాతీతాం కళ్యాణ హృదయాం శివాం కళ్యాణ జననీం నిత్యం కళ్యాణీం పూజయామ్యహం. విష్ణుపాదాబ్జ సంభూతే గంగే త్రిపదగామిని ధర్మద్రవేతి విఖ్యాతే పాపం మే హర జాహ్నవే. పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యా సరిత సదా ఆగచ్చంత పవిత్రాణి పూజాకాలే సదా మమ. బ్రహ్మా మురారే శ్రీపరాంతకారే భానుశ్చ శ్రీభూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చిని రాహు కేతవ సర్వే గ్రహా శాంతికరా భవంతు. గౌరీ పద్మాశ్చి మేధా సావిత్రీ విజయా జయ దేవసేనా సదా స్వాహా మాతరో లోకమాతర దృష్టి పుష్టి ఆత్మనక్కుల ధృతపుష్టిస్తదా తిష్టి ఆత్మనక్కుల దేవత గణేశాన్నాది కామ్యేత వృద్ధో పూజాస్తి షోడశ కీర్తిర్లక్ష్మీ ధృతిర్మేధ నాగపృష్ఠ సమారూఢం శూలహస్తం మహాబలం పాతాళనాయకం దేవం వాస్తుదేవం నమామ్యహం. ఫలాన్ నమస్యామి సర్వారిష్ట నివారకాన్ ఆరాధితాన్మయా. దేవతలందరికీ నమస్కారం పెట్టుకోండి. ఓం సిద్ధి బుద్ధి సైతు శ్రీమన్ మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. ఓం శశి పురందరాభ్యాం నమః. ఓం మాతాపితృచరణకమలేభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం స్థానదేవతాభ్యో నమః. ఓం వాస్తుదేవతాభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం సర్వేభ్యో శీర్దేభ్యో నమః. ఓం ఏతత్ కర్మ ప్రధాన శ్రీ గాయత్రీదేవ్యై నమః. ఓం పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్సు. అందరు దేవతలకి పూజ చేయండి. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి అక్షతాం సమర్పయామి పుష్పాణి సమర్పయామి, ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి. నీ దగ్గర ప్రసాదానికి మీద ఏదైనా పళ్ళు కానీ అది కానీ తెచ్చి ఉంటే అక్కడ నివేదన చేసి, అందరికీ బెల్లం ముక్క ఉంది కదా ఆ బెల్లం ముక్కని నివేదన చేసుకోండి. ఓం నైవేద్యం నివేదయామి, తాంబూల పూగీ ఫలాన్ని సమర్పయామి. అందరికీ నీ దగ్గర యజ్ఞకుండం దగ్గర బెల్లం ముక్క ఉన్నది, దాన్ని యజ్ఞ పురుషుడికి నివేదనగా సమర్పించండి. నైవేద్యం సమర్పయామి, తాంబూల పూగీ ఫలాన్ని సమర్పయామి, దక్షిణాం సమర్పయామి, సర్వాభావే అక్షతాం సమర్పయామి, తతో నమస్కారం కరోమి. దాని తర్వాత చేతిలో అక్షింతలు కొంచెం తీసుకోండి. ఈ యజ్ఞం చేయటం వల్ల మనకి అందరికీ కూడా సుఖము సమృద్ధి శాంతి లభించాలి అని కోరుకుంటూ చేస్తున్నాం ఈ మంత్రాన్ని. కుడి చేతిలో అక్షింతలు తీసుకోండి. మంత్రం చదవటం అయిపోయాక మీ ఎడం వైపు వదిలేయండి. నేను చెప్తాను ఎప్పుడు వదలాలో అప్పుడు వదిలేయండి. ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా, స్వస్తిన పూషా విశ్వే వేద, స్వస్తి నస్త్యార్చో అరిష్టనేమి, స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం పయ పృథివ్యాం పయ ఓషధీషు, పయో దివ్యంతరిక్షే పయోధా, పయస్వతే ప్రేషస్సంతు మహ్యం. ఓం విష్ణోరరాత్మసి విష్ణోః, శినత్రేస్థో విష్ణోః స్యూరసి విష్ణోర్ధ్రువోసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఓం అగ్నిర్దేవత, వాచో దేవత, సూర్యో దేవత, చంద్రమా దేవత, వసవో దేవత, రుద్రా దేవత, ఆదిత్యా దేవత, మరుతో దేవత, విశ్వే దేవా దేవత, బృహస్పతిర్దేవతేంద్రో దేవత, వరుణో దేవత. ఓం ద్యౌః శాంతిః, అంతరిక్షగుం శాంతిః, పృథివీ శాంతిః, ఓషధయః శాంతిః, వనస్పతయః శాంతిః, విశ్వే దేవాః శాంతిః, బ్రహ్మ శాంతిః, సర్వగుం శాంతిః, శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. మీ ఎడం వైపు అక్షింతలు వదిలేసేయండి. ఓం విశ్వాని దేవ సవితు దురితాని పరాశువ, యద్భద్రం తన్నాశువ. ఓం శాంతి శాంతి శాంతి, సర్వారిష్టం సుశాంతిర్భవతు. మీకు 8 దిశల వైపు అక్షింతలు జల్లాలి, అది తూర్పు, దాన్ని బట్టి మీరు జల్లండి. అక్షింతలు తీసుకోండి చేత్తో, కొంచెం కొంచెం ఆ దిశల్లో ధరండి. ఓం పూర్వే రక్ష ద్వారా ఆగ్నేయాం గరుడధ్వజ, దక్షిణే పద్మనాభస్తు, నైరుత్యాం మధుసూదన, పశ్చిమే చైవ గోవిందో, వాయవ్యాంత జనార్దన, ఉత్తరే శ్రీపతి రక్షేత్, ఈశాన్యామి మహేశ్వర, ఊర్ధ్వం రక్షతు ధాతావు, అధో అనంతశ్చ రక్షతు, అనుక్తమ పియస్థానం రక్షతేశోమ మాధు. యజ్ఞకుండ మీద చల్లండి. రక్షతేశోమ మాధు దూత భూమి సంస్థిత, ఏ భూతాదిగ్న కర్తాస్తే తే గచ్చంతు శివాజ్ఞయా. అమంత్ర భూతాని పిశాచా సర్వతో దిశం, సర్వేషామ విరోధేన యజ్ఞ కర్మ సమారభే. దీపాలు అగ్ని టైం ఇప్పుడే వెలిగించాం కనుక అగ్ని స్థాపనము, గాయత్రి స్థవనము, అగ్ని ప్రదీపనము మనకి దీపయజ్ఞంలో ఉండవు. మీకు ఊదత్తులు ఇచ్చి ఉంటారు చూడండి. ఊదత్తులు ఎన్నున్నాయి? అందరికీ ఎన్ని ఇచ్చారు ఊదత్తులు? 5 ఉన్నాయి కదా. రైట్, మొదటి తీసుకోండి, వెలిగించండి. ఓం అయంత ఇతమ ఆత్మాది యజ్ఞకుండం చుట్టూ చూపిస్తూ మంత్రం చదవటం అయిపోయాక గుర్చేయండి అక్కడ. ఓం అయంత ఇద్మ ఆత్మా జాతవేదస్తేనేభ్యత్వర్ధస్వచేద్వర్ధేచాస్మాన్ ప్రజయ, పశుభ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమేధయ స్వాహా. ఇటికల మధ్య గుర్చేయండి దాన్ని. 2 తీసుకోండి. ఇదం అగ్నే జాతవేదసే ఇదం నమమ. 2 ఊదొత్తి తీసుకోండి, వెలిగించండి దాన్ని, ఇగ్గకుండా చూపించండి. ఓం సమిధ అగ్నిందు వస్వత, ఘృతే భోదే తాతిథిం, అస్మిన్ హవ్యాజుహోతన స్వాహ ఇదమగ్నే ఇదం నమమ. ఈగకుండం మీద గుర్తియండి, మూడో అగ్రత తీసుకోండి, మళ్లీ వెలిగించండి, మంత్రం చదువుతోన్నంతసేపు యజ్ఞకుండం చుట్టూ తిప్పండి. ఓం సుసమిద్ధాయ శేచిషే ఘృతం తీవ్రం జుహోతన అగ్నే జాతవేదసే స్వాహ. గుర్తియండి దమ్మ మమ. ఇప్పుడు నాలుగోది ఐదోది రెండు అగరవత్తులు తీసుకోండి, రెండు కలిపి వెలిగించండి. వెలిగించాక యజ్ఞకుండం చుట్టూ తిప్పండి. ఓం తంత్వా సమద్భి రంగిరో ఘృతేన వర్ధయామసి గృహోచ్చోచ్చాయ విష్య స్వాహ ఇదమగ్నే అంగీరసే ఇదం నమమ. అది యజ్ఞకుండం దగ్గర గుర్తియండి. నీళ్లు తూర్పు పశ్చిమ ఉత్తరం చుట్టూరా తిప్పుతాం. ఓం ఆదిత్య అనుమన్యస్వ ఇది పూర్వే అంటే మీ కాళ్ళ ముందు చేసుకోవాలి. ఓం అనుమన్యస్వ ఇది పశ్చిమే యజ్ఞకుండం మీ ముందు. ఓం సరస్వత్యనుమన్యస్వ ఇది ఉత్తరే ఉత్తర దిక్కులు. యజ్ఞకుండానికి ఉత్తర దిక్కులో నీళ్లు పోయింది, దాని తర్వాత చుట్టూ నీళ్లు పోయింది. ఓం దేవసలిత ప్రసవ యజ్ఞం ప్రసవ యజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వ కేతపు కేతం నపునాతు. జ్యోతులు వెలుగుతున్నాయి, అగరబత్తి నుంచి సువాసన వస్తోంది. అంటే యజ్ఞంలో ఉండవలసినటువంటి జ్యోతి, సువాసన ద్రవ్యాలతో వచ్చేటటువంటి రెండు కూడా అధిక శ్రమ లేకుండా మీకు వచ్చేసింది వాతావరణము. ఇంకా ఆహుతులు వేసుకుంటాం మనం, ముందు గాయత్రి మంత్ర ఆహుతులు, తర్వాత ఇక్కడ కార్యకర్తలు మీ చేత ఎలాంటి ఆహుతులు వేస్తే మీరు చేసిన సాధన బట్టి ఆహుతులు వేయిస్తారు వాళ్ళు. చేయించండమ్మా. ఆహుతులు అయిపోయిన తర్వాత శిష్టకృత హోమము పూర్ణాహుతి హోమము ఆహుతి ఇంకా చూసుకో.